நாராயணம் நமஸ்கிருத்ய நரம் செய்வ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத். ஹரிஹி ஓம். பரமேஸ்வர ஸ்வரூபமான சபைக்கு நமஸ்காரம். ரோஜு பிரசங்கான்னு பூர்த்தி చేసేటటువంటి సమయానికి పరీక్షిన్ మహారాజు గారు అత్యంత ధర్మబద్ధంగా ఇత పూర్వం పాండవులు ఎలా పరిపాలన చేశారో వారి పరిపాలనని తలంపుకలకు తీసుకొస్తూ కృష్ణ పరమాత్మ యొక్క పాదారవిందములయందు ఎడతెగనటువంటి భక్తితో రాజ్యాన్ని సస్యశ్యామలంగా ఉండేటట్టుగా పరిపాలన చేస్తున్నాడు. అలా పరీక్షిత్ పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మీకు నిన్నటి రోజున నేను ఒక విషయాన్ని విజ్ఞాపన చేశాను. ఇందుచేత కృష్ణ నిర్యాణము ప్రారంభమైపోయింది ప్రథమ స్కంధంలో అంటే శుకుడు భాగవతం చెప్పడానికి వచ్చి కూర్చోవాలి. అది ఒక చారిత్రాత్మకమైన సంఘటన. ఎందుకంటే శుకుడు వచ్చి కూర్చోడు. ఎందుకు కూర్చోడు అంటే అసలు శుకుడికి అలా కూర్చోవలసిన అవసరం లేదు. నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. అటువంటి వాడు మీకు నేను మొదటి రోజున అనుకుంటా విజ్ఞాపన చేశాను, ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఆయన ఏ ప్రాంతమునందు నిలబడడు. అటువంటి వాడు వచ్చి కూర్చోవాలి. అలా కూర్చోవాలంటే అదొక గొప్ప సందర్భం. ఆ సందర్భం ప్రారంభమైతే అసలు భాగవతం ప్రారంభం కావాలి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అవతారములను వరుసగా తీసుకురావాలి. అది తీసుకురావాలంటే కృష్ణ నిర్యాణాది ఘట్టములు పూర్తవ్వాలి. అందుకని చెప్పి కృష్ణ నిర్యాణం ముందు వస్తుంది ప్రథమ స్కంధంలో అని మీకు నేను మనవి చేశాను. కృష్ణ నిర్యాణం జరిగింది అంటే దాని అర్థం ఏమిటంటే కలియుగం ప్రారంభమైంది. కలిపురుషుడు ప్రవేశించాడు. కలిపురుషుడు ప్రవేశించిన దగ్గర నుంచి ఒక రకంగా ఆలోచిస్తే కలిపురుష ప్రవేశము చేత వచ్చేటటువంటి ప్రయోజనం ఒకటి ఉంది. ఆ మాట నేనంటే కొంచెం ఆశ్చర్యకరంగా అదేమిటండి మీరు అలా మాట్లాడారు అని మీకు అనిపించవచ్చు, కానీ ఒక యథార్థం నేను మీకు మనవి చేస్తున్నాను. కలియుగంలో ఉండేటటువంటి మొట్టమొదటి గొప్పతనం ఏమిటంటే నామాన్ని పట్టుకుంటే చాలు, చాలా తేలిక. జాగ్రత్తగా నామాన్ని పట్టుకుని ఉండగలిగితే, ఈశ్వర కథని పట్టుకుని ఉండగలిగితే తరిస్తాడు. రెండవది, కలియుగంలో పుణ్యకార్యము చేశాడా లేదా చూడరు. పుణ్యకార్యమును తలపెట్టగలిగితే చాలు. కనీసం మనస్సులో 10 మాటలు, ఏమండి నేను కాశీ వెళ్ళాలనుకుంటున్నాను, నేను తిరుమల వెళ్ళాలనుకుంటున్నాను, శ్రీశైలం వెళ్ళాలని ఉంటుంది, శ్రీశైలంలో సుప్రభాతం ఎలా జరుగుతుందండి, ఒక ఆవును తీసుకొస్తారట కదా, గోపూజ జరుగుతుందట కదా, అక్కడే కుండంలోకి నీరు వస్తుందట కదా, ఇవన్నీ ఎలా జరుగుతాయండి, జంబుకేశ్వరంలో అమ్మవారికి మధ్యాహ్నం నైవేద్యానికి అర్చకులు చీర కట్టుకుంటారట కదా, అంతటి శక్తి స్వరూపిణిట కదా అమ్మవారు, అర్చకులు కూడా అమ్మవారి ముందు పురుష రూపంలో నిలబడట, నిజమేనా, అక్కడికి వెళ్ళాలని ఉందండి అని అన్నాడు అనుకోండి, ఆర్తితో ఆ మాట అంటే వెళ్ళిన ఫలితం వేసేస్తారు. అది విచిత్రం. అంటే ఏదో కోటేశ్వరరావు అలా అన్నారు కదా అని ఉట్టిన జంబుకేశ్వరం వెళ్దాం అనుకుంటున్నానండి, తిరుపతి వెళ్దాం అనుకుంటున్నానండి అంటే కాదు, నిజంగా ఇక్కడి నుంచి ఆర్తితో రావాలి ఆ మాట. వస్తే వేస్తారు. పాపకార్యం పూర్తయితే ఫలితం వేస్తారు. పాపకార్యం పూర్తి చెయ్యాలి, పుణ్యకార్యాన్ని పూనికతో తలుచుకోవాలి. ఇది కొంత అడ్వాంటేజా కాదా చెప్పండి నాకు. అయితే మీరు అలా నిలబడగలిగితే, అలా నిలబడగలిగితే అది మీకు కొంత ప్రయోజనాన్ని చేకూర్చగలదు. కానీ అదే సమయంలో కలి అనబడేటటువంటిది ఒక విషపు పురుగు, చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. ఎందుచేతనంటే ఎప్పుడు దేహ సంబంధమైనటువంటి సుఖాల వైపుకే లాగేస్తాడు తప్ప అసలు ఈశ్వరుడి వైపుకి తల తిప్పనివ్వడు, ఉక్కిరి బిక్కిరి చేసేస్తాడు. అటువంటి యుగం ప్రారంభమవుతోంది. అందుకని ఈశ్వరుడు ఆ సమయంలో నిలబడి ఉంటే కృష్ణ పరమాత్మ ఈ కలిపురుష ప్రవేశం జరగదు. అందుకని ఈశ్వరుడు కూడా ఆ యుగం జరగడానికి కావలసిన అవకాశం ఆయన ఇచ్చేశాడు. అందుకని అవతారం సాధించేశాడు. పరీక్షిన్ మహారాజు గారు దిగ్విజయ యాత్ర చేస్తున్నాడు. దిగ్విజయ యాత్ర చేస్తూ చేస్తుండగా ఒక చోట ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చూశాడు. దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. కేవలం మీరు ఒక పురాణ కథగా దాన్ని విన్నారనుకోండి, దానివల్ల ఎంత ప్రయోజనం వస్తుంది అంటే నేను చెప్పలేను. కానీ భాగవతం భాగవతంగా మీకు అర్థం కావాలంటే ఇది చాలా కీలకమైనటువంటి ఘట్టం. ఒక మహాపురుష ప్రవేశం జరిగే ముందు దాని వెనకాతల ఒక కీలకమైన సందర్భం ఉంటుంది. మీరు ఒక బంగారం ముద్ద పట్టుకెళ్ళి అయ్యానకు ఒక ఉంగరం చెయ్యండి అని చెప్తే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఇచ్చిన బంగారం ముద్ద మీరు కోరుకున్న బంగారు ఉంగరంగా బయటకు వచ్చే ముందు అగ్ని జ్వాలల యందు ఆ బంగారము తప్తమవుతుంది, సుత్తి దెబ్బలు తింటుంది. ఇన్ని పడితే అప్పుడు మీరు కోరుకున్న బంగారం ఉంగరం చిన్న పెట్టిలో పెట్టి మీ చేతికి ఇస్తారు. ఉంగరముగా మారే ముందు, ఉంగరముగా వచ్చే ముందు వెనక ఒక గొప్ప విషమమైనటువంటి ఒక స్థితి నడుస్తుంది. ఇప్పుడు శుకుడు వచ్చి కూర్చోవలసినటువంటి సందర్భం వస్తోంది. రావాలంటే దాని వెనకాతలేదో ఒక మహత్తరమైన సంఘటన జరుగుతోంది. మీరు ఆ కోణంలో దాన్ని పరిశీలన చెయ్యలేదు అనుకోండి, భాగవతాన్ని వ్యాసుడు అలా ప్రారంభం చేసినటువంటి రహస్యం మీకు అందదు. అది అందింది అనుకోండి, అందుకే భాగవతం విన్నంత మాత్రం చేత జీవితం మారిపోతుంది అంతే. అభయం ఇచ్చేశారు, భాగవతం విన్నాడు కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత వాడు వింటున్నాడు భాగవతం అని చెప్పేశారు. ఇప్పుడు మీరు ఆ కోణంలో మనస్సుని సంసిద్ధం చేసుకుని వినండి. పరీక్షన్ మహారాజు చూస్తున్నాడు. పరీక్షన్ మహారాజు చూడడం కాదు, మీరు చూడాలి. ఇప్పుడు అలా ఎలా చూస్తారన్నది చివరికి సమన్వయం చేస్తాను. పరీక్షన్ మహారాజు దిగ్విజయ యాత్రలో తిరుగుతూ తిరుగుతూ ఒక ప్రదేశం మనకు వచ్చారు. వచ్చేసరికి అక్కడ ఒక ఆవు నిలబడి ఉంది, ఒక ఎద్దు నిలబడి ఉంది. ఈ ఆవు తల్లిలే పిల్లలే పిల్లలు పక్కన లేక పిల్లలు కనపడక పిల్లల యొక్క క్షేమవార్త తెలియక ఏడుస్తున్నటువంటి తల్లి ఎలా ఉంటుందో అలా ఉన్నది. ఈ ఉపమానం నేను మీకు చెప్పాను అనుకోండి, వాచికంగా చెప్పినప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది. ఏముందండి అది పెద్ద అని మీరు దాన్ని చాలా తేలిగ్గా తీసేస్తారు. తండ్రికి ఈ ఉపమానం వెయ్యరు, తల్లికి వేస్తారు. ఎందుకనంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు తొందరగా దాన్ని పట్టుకోగలుగుతారు. నేను ఒకప్పుడు సామర్లకోటలో ఉద్యోగం చేస్తుండేవాడిని. అప్పుడు నేను సామర్లకోటలో ఒకరోజు సాయంకాలం బస్టాండ్లో నిలబడి ఉన్నాను, కాకినాడ వచ్చే బస్సు ఎక్కడానికి. నిలబడి ఉండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పల్లెటూరు వాళ్ళు పాపం తెలియని వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏదో ఇటువైపు పక్కన ఆ పెద్దాపురం దాటిన తర్వాత జగ్గంపేట వెళ్ళవలసినటువంటి బస్సు ఒకటి ఎక్కాలి. ఈ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుని, ఇద్దరు మగపిల్లల్ని, ఈ పల్లెటూరి ఆడవాళ్ళందరూ ఎక్కడంలో ఒక తల్లి కూడా ఒక బస్సు ఎక్కేసింది. ఎక్కేసిన తర్వాత ఆ బస్సు కండక్టర్ గారు అన్నారు, అయ్యయ్యో ఇది జగ్గంపేట వెళ్ళదమ్మా ఈ బస్సు, ఇటేదో వడ్లమూరు అటువైపుకు వెళ్ళిపోతుంది, పెద్దాపురం దాటిన తర్వాత ఇది జగ్గంపేట వెళ్ళదన్నాడు. మళ్ళీ అందరూ బిలబిల 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 దిగిపోయారు. బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోయిన ఒక్క 5 నిమిషాలకి ఈ తల్లితో పక్కనున్నావిడంది, మీ రెండో పిల్లాడేడే అంది. అనగానే అంతేనండి, అప్పటివరకు చాలా ప్రశాంతంగా ఉంది పరిస్థితి. నీ రెండో పిల్లాడేడి అంది. అంతే మారిపోయింది పరిస్థితి. ఆవిడ ఒక్కసారి చూపులు మారిపోయి ఉద్విగ్నమైపోయింది. అయిపోయి అటు ఇటు చూసింది, కొడుకు కనపడలేదు. ఒక 2 నిమిషాలు మాత్రం అడిగింది, కొడుకేడి మా అబ్బాయిడి మా అబ్బాయిడి మా అబ్బాయిడి అంది, కనపడలేదు. అంతే, బస్సు వెళ్ళిపోయి 10 నిమిషాలు అయిపోయింది, ఈవిడ పరిగెడితే దొరుకుతాడండి. మీరు చెప్తే నమ్ముతారా, ఆవిడకి ఒంటి మీద బట్ట ఉందో లేదో కూడా ఆవిడ చూసుకోలేదు. గుండెలు బాధేసుకుంటూ ఆ పిల్లాడి కోసం ఏడుస్తూ బస్టాండ్లోంచి బయటికి పరిగెత్తి పారిపోతుంది. పారిపోతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పట్టుకుంటే ఆగదే, నువ్వు ఎక్కడికి పరిగెడతావే, బస్సు వెళ్ళిపోయి 10 నిమిషాలు అయిపోయిందంటే పాపం ఎవరో ఒక మహోపకారులు ఉంటారు, వాళ్ళు చూసి అయ్యయ్యో బెంగపెట్టుకోకండమ్మా మేము తీసుకొస్తాం పిల్లాన్ని, ఆ పిల్లాన్ని గుర్తుపట్టగలిగిన వాళ్ళని మా బండి మీద ఎక్కమనండి అని చెప్పి 5 నిమిషాల్లో రివ్వున వెళ్ళిపోయి ఆ బస్సు ఆగిన చోటుకి వెళ్ళిపోయి ఆ పిల్లాన్ని మళ్ళీ వెతికి పట్టుకుని ఎక్కించుకుని మళ్ళీ తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేయగానే తల్లి సహజ స్థితికి వచ్చేసింది. వచ్చేస్తే ఏమే తీసుకొస్తారు కదా, అదేంటి ఆ గుండెలు బాధేసుకోవడం ఏమిటి, ఆ నేల మీద పడిపోవడం ఏమిటి, ఆ తలక ఈ తలంతా దెబ్బలు, ఇదంతా నిత్తురు, ఆ కొట్టేసుకుంది ఆ గుండెలంతా నిప్పి, అప్పుడు తెలుస్తోంది ఆవిడకి బాధ. ఆ కొడుకు కనపడే వరకు అసలు ఆవిడికి అలా దెబ్బలు తగిలాయని, నిత్తురు కారిపోతోందని, భూమికేసి కొట్టేసుకుంటున్నానని తెలియదు. తల్లి ప్రేమ అంటే అలా ఉంటుందండి. అమ్మ అన్న మాట అంత గొప్పది. అందుకే ఇవాళ పేపర్లో చూశాను, నేను చదవడం ఇవాళ టైమే కుదరలేదు. వేటూరి సుందరరామమూర్తి గారు ఏడిచాడు మహానుభావుడు, తెలుగు భాషలో అమ్మని దూరం చెయ్యకండి అన్నాడు. అమ్మ అన్న మాటకి అంత గౌరవం ఉంది, అమ్మ అన్న మాట వెనక అంత ప్రేమ ఉంది. మాతృత్వంలో ఉన్నటువంటి ప్రేమ అంతటినీ తీసుకొచ్చి మీరు ఒక ముద్దగా పెడితే, ఆ ముద్దని మీరు చూడాలి అనుకుంటే ఆ ముద్దయే భూమి. భూమి అమ్మ. అందుకే భూమి గురించి ఎక్కడైనా చెప్పవలసి వస్తే పొంగిపోతారు ఋషులు. వాల్మీకి మహర్షి అయితే చితిక్షమా పుష్కర సన్నిభాక్షి అంటారు. అమ్మకుండే గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? ఓర్పు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆ పిల్ల చివల్ రస్ అంటారు పెళ్లి చూపులకు ముందు. అమ్మో బలనా వాళ్ళ అమ్మాయిని చేసుకుంటారండి, అమ్మో అమ్మాయి ముక్కోపండి బాబు అన్నింటికీ కోపడుతుంది అంటారు. ఎక్కడికి పోతుందో తెలియదు ఆ కోపం అంతాను. ఒక్క 2 పిల్లలు పుట్టేటప్పటికి ఎంత అల్లరి చేయనివ్వండి, ఎంత ఓర్పు. ఓ 4 ఏళ్ళు పోయిన తర్వాత ఆ పిల్ల ఇంటికి అడితే ఏమిటి, ఆ అమ్మాయికే ఇంత ఓర్పు వచ్చేసింది, అంత ముక్కోపం ఉండేదనిపిస్తుంది. అమ్మకి ఓర్చగలిగినటువంటి గుణం ఉంటుంది. ఇవాళ భూమి దాన్ని కోల్పోయినది కలియుగ ప్రారంభంలో. అందుకని బిడ్డ కనపడని ఆవు ఏడ్చినట్టు ఏడుస్తోంది ఆవిడ. ఇది కలియుగానికి ప్రారంభం. అమ్మ ఏడుపుతో కలియుగం ప్రారంభమైంది. దీన్ని మీరు గుర్తుపట్టాలి. గుర్తుపడితే భాగవతం ఏమిటో మీకు అందుతుంది. ఏడుస్తుంటే పక్కన వచ్చి ఒక ఎద్దు నిలబడి ఉన్నది. ఇప్పుడు ఆ ఎద్దు ఒక కాలుతోనే ఉంది, నాలుగు కాళ్ళు లేవు ఎద్దుకి, ఒక్కటే కాలు. అసలు మీరు ఒక విషయం ఆలోచించండి, ఒక కాలు మీద ఎద్దు నిలబడగలదా? ముందు రెండు కాళ్ళు ఉండి వెనక రెండు కాళ్ళు లేకపోతేనే ఆ ఎద్దుకి నడకలేదు. అటువంటిది మూడు కాళ్ళు లేకుండా మీరు ఎద్దుకి ఎటువైపు కాలు ఒక్కటి ఉంచినా సరే అసలు ఆ ఎద్దు నిలబడి ఉండడాన్ని మీరు చూడగలరా? మీరు చూడలేరు. ఒక కాలుతో ఉన్న ఎద్దు భూమి మీదే డేకుతూ ఉంటుందంతే, నిలబడినట్టు కనపడుతుందంతే. ఇలా నిలబడినట్టు ఉన్నటువంటి ఎద్దు తన మూడు కాళ్ళు పోయాయని ఏడవట్లేదు, ఆవు ఏడవడానికి ఆశ్చర్యపోయింది. ఇది మీరు గుర్తుపట్టవలసిన రహస్యం. ఆవు ఎందుకు ఏడుస్తోందని గోమాత వంక తిరిగి అంది, ఎందుకు ఏడుస్తున్నావు మంగళప్రదురాలా అని అడిగింది. మంగళప్రదురాలా అంటే శుభమివ్వడం మాత్రమే తెలుసున్నదానా యథార్థం అండి? మీరు ఇల్లు కట్టుకోవాలంటే భూమిని గుణపంతో ఆవిడ గుండెల మీద కన్నం పెడతాం, శంకుస్థాపన చేస్తే ఆవిడ ఇల్లు కట్టుకోమంటుంది. మనం అన్నం తినడానికి నాగలి పట్టి అమ్మ గుండెల మీద గాట్లు పెడతాం. అమ్మ పంటలు పండి మనకి కడుపు నిండేటట్టుగా అన్నం పెడుతోంది. మీరు ఎంత బాధ పెట్టినా కన్నులంబట నీరు పెట్టుకోవడం ఆవిడికి తెలియదు, మీరు బ్రతకడానికి ఇవ్వడం ఆవిడికి తెలుసు. మీరు ఒక్కటి యథార్థంగా ఆలోచించండి, నేను ఇలా అన్నానని మీరు మరోలా అనుకోవద్దు. సూర్యుడికి నమస్కారం చేసేవాడు ఉంటాడు, శివాలయానికి వెళ్ళేవాడు ఉంటాడు, విష్ణు ఆలయానికి వెళ్ళేవాడు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేవాడు ఉంటాడు, కాశీ వెళ్ళొచ్చి గంగ పూజ చేసేవాడు ఉంటాడు. భూమికి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి భూమికి పూజ చేసిన వాడిని ఒకటి నాకు చూపించండి. కానీ మనకి సంప్రదాయంలో ఒకటి ఉంది, మీరు ఏదైనా కట్టుకోవాలంటే భూమి పూజ చేస్తారు. భూమి పూజ చేయడమే శంకుస్థాపన. ఎందుకనంటే అమ్మ నీ గుండెల మీద గాట్లు ఎడతానమ్మా, నువ్వేమనుకోకు, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. ఇది మనకి ఎప్పుడున్న అలవాటో తెలుసా అండి? అమ్మ తన రక్తాన్ని పాలగా మార్చిస్తుంది. వాడు అమ్మ స్తన్యాన్ని పళ్ళు రాగానే కొరుకుతాడు. ఆవిడికి ఎంత బాధ కలుగుతుంది? ఆవిడ చటుక్కని బొగ్గ మీద కొట్టి అంతకన్నా గట్టిగా కొడితే వాడికి నొప్పెడుతుందేమోనని ఒక్క నవ్వు నవ్వేస్తుంది. అమ్మ దగ్గర ఔదార్యం లేకపోతే అసలు బిడ్డడు ఎలా బతుకుతాడండి? భూమిని ప్రతిరోజు మన పట్ల అంత కారుణ్యంతో ఉన్న మూర్తిగా మనస్ఫూర్తిగా ఆవిడికి నమస్కరించేవాడు ఎక్కడున్నాడు? తొట్ట తుదన ఇంతమందితో మనం తిరిగి ఇంత డబ్బు సంపాదించి నావారనుకున్నటువంటి ఒక అజ్ఞానంతో వీళ్ళందరికీ పట్టుకొచ్చి అక్కడ పెడితే శరీరం పడిపోయిన తర్వాత రెండు రోజులు ఉంచుకోరు. అంతవరకు ఎందుకండి? సొంత కారున్నవాడు ఎంతమంది ముందుకొచ్చి పార్థివ శరీరాన్ని మా కారులో పడుకోబెట్టండి తీసుకెడతామని గబుక్కును ముందుకు రారు కదా. అప్పుడు ఏమంటారు? బతికున్నప్పుడంటే ఎక్కించుకుంటారు. నేను అది తప్పు కూడా నేనేం పట్టట్లేదు. అందులో ఒక అమంగళం అంతే, శివము వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఏమంటారు, ఆ ఊపిరి వెళ్ళిపోయింది అనుకోండి ట్యాక్సీ మాట్లాడండి అంటారు. శవాల్ ట్యాక్సీలని వేరే ఉంటాయి, అవి అది తీసుకొస్తే వాళ్ళు రెండు రేట్లు చెప్తారు. వెనక సీట్లో పడుకోబెడితే 5,000 అవుతుందండి, డిక్కీలో పడుకోబెడితే 1,000 రూపాయలు అవుతుందండి అంటాడు. అప్పుడు మాట్లాడేవాడు ఏమంటాడంటే, ఎవరే ఎందుకురా పాడి చేసిస్తాం అనవసరంగా, ఇంక ప్రాణం పోయిన తర్వాత ఎక్కడ పడుకోబెడితే ఏంటి, డిక్కీలో పడుకోబెట్టే అంటాడు. అంటే వాడు 6 అడుగులు పొడుగున్నాడు, చాలా పొడుగు, ఆ మనిషి పట్టడని ఏం చూడరు. వాయువు వెళ్ళిపోయిన తర్వాత కొరియబారిపోయిన శరీరాన్ని విరిచినట్టు విరిచేసి తోసేసి డిక్కి వేసేసి తీసుకుపోతారు. ఎక్కడుందండి మనిషికి విలువ? ఆ శివము వెళ్ళిపోయిన తర్వాత అలాంటి శరీరాన్ని ఎవ్వరూ పుచ్చుకోరు. ఏమంటే కాసేపు మా చెప్పులు ఉంచుకోండి అంటే ఉంచుకుంటారు, కాసేపు ఈ శవాన్ని అట్టే పెట్టండి అంటే ఎవడు పుచ్చుకోడు, నీ అసాధ్యం కొలబడు అంటారు. అలాంటిది మళ్ళీ పుచ్చుకునేది ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే పుచ్చుకోవాలి. నిజంగా ఎంత ఔదార్యంతో మనం లేవగానే భూమికి నమస్కరించి భూమి మీద పడి ప్రణిపాతం చేసి అమ్మా నన్ను మన్నించు, నాకు తక్కడం తప్ప మార్గం లేదమ్మా అని లేవాలి. కానీ మనం నమస్కరించకపోయినా ఆవిడ ఏమీ అంటలేదు, అన్నం పెడుతోంది, క్షేమం కోరుతోంది. ఆవిడ మంగళప్రదురాలు కాదని మీరు అనగలరా? ఇది మంగళప్రదురాలైన గోవు ఏడుస్తోందని చెప్తే. ఇప్పుడు ఆ గోవు ఏడుస్తుంటే ఎద్దు అడిగింది, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నీకేం బాధ కలిగింది, నువ్వు చాలా సంతోషంగా ఉండేదానివి కదా,
ఒకప్పుడు రేఖామయ్యుధా శుధ కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై అని ఆ అమృతపాత్ర వజ్రము నాగలి శంఖము మొదలైనటువంటి గుర్తులు కలిగినటువంటి శ్రీపాదములు కలిగినటువంటి స్వామి నడయాడినటువంటి భూమి కదా, దేనికి ఏడుస్తున్నావు నువ్వు అని అడిగింది. అడిగితే భూమి అంది, దేనికి ఏడుస్తున్నానో తెలుసా, నాకు ఏదో బాధ కలిగిందని నేను ఏడవట్లేదు, నా బాధ ఎప్పుడూ అలాగే ఉంటుంది, కృతయోగమైనా ఇంకోటైనా. మీరు బాగా గుర్తుపెట్టుకోవలసిన లక్షణాన్ని చెప్తోంది భూమి. భూమి బరువు గురించి ఏడవదు. నాకు కొడుకు పుట్టాడనుకోండి, మళ్ళీ ఇంకోటి పుట్టేశాడు రా బాబోయ్, నేను మళ్ళీ వాడిని మొయ్యాలని భూమి ఏమి ఏడవదు. ఒకటి వెళ్ళిపోయాడు అనుకోండి, అమ్మయ్యా కొంత బరువు తగ్గింది బాబోయ్ అని భూమి సంతోషించదు. భూమి ఫిజికల్ వెయిట్ అంటే పైన ఉండేటటువంటి సామాన్యమైన బరువు గురించి భూమి ఎన్నడూ ఏడవదు. పిల్లాడు రెండు కంచాల అన్నం తిన్నా అమ్మ బాధపడదు, షేరు పాలు తాగినా అమ్మ బెంగ పెట్టుకోదు, తన అన్నం తినడం మానేసి నేను తినేశాను రా అని కొడుక్కి పెట్టేస్తుంది. అమ్మ ఎప్పుడు బాధపడుతుంది, కొడుకు అబద్ధాలాడి తండ్రికి అపఖ్యాతి తీసుకొస్తే అమ్మ బాధపడుతుంది. ఇప్పుడు బాధపడుతోంది గోవు, దేనికి బాధపడుతోంది, బయట ఉన్న బరువు కేడవట్లేదు. ఇది చెప్తున్నారు కలియుగ ప్రారంభంలో ఎందుకు భూమి ఏడుస్తుందో, అలా ఏడవకుండా చూడవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. ఎందుకు ఏడుస్తోంది ఆవు, ఇప్పుడు చెప్తోంది కలి ప్రవేశించాడయా అని. నేను ఏడుస్తున్నానంటావేమిటి, నేను ఎందుకు ఏడుస్తున్నానో కారణం ఏమిటో తెలుసా, నీకు మూడు కాళ్ళు లేకపోవడం, నీ మూడు కాళ్ళ లేనితనాన్ని చూసి నేను ఏడుస్తున్నానంది. ఇదేమిటి ఈ గమ్మత్తైన మాట ఏమిటి, ఆయనకి మూడు కాళ్ళు లేకపోతే ఈవిడ ఏడవడం ఎందుకు అంటే, ఆవిడంది ఈ లోకంబున పూర్వము నాలుగు పాదముల చేత నీవు నడతువు, నేడా శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే. కాలముచే ఎంత గొప్ప మాట వేసేసిందో చూడండి. కలి బలవంతంగా వచ్చాడా, రాలేదు, ఈశ్వరుడు అనుగ్రహించాడు. కలియుగం అంతే, వాడు రావాలి, దారి ఇచ్చాడు, ఇవ్వడమే కాలం దారిచ్చింది. కాలము ఈశ్వర రూపం, దారిచ్చింది, వచ్చాడు. ఆయన వచ్చాడు, వస్తే నీకెందుకు బాధ అంటే, కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే. ఆ కలి లోపలికి ఇంకా అడుగు పెట్టి ఉంచుకోలేదు పాదాలు, మారిపోయింది పరిస్థితి. ఏమిటైంది ఇప్పుడు అంటే, బిడ్డలు తల్లిదండ్రులను చూడడానికి ఇష్టపడడము లేదు. పెద్దవారైపోయినటువంటి తల్లిదండ్రులు చాలా బరువుగా అనిపిస్తున్నారు పిల్లలకి. పిల్లల యొక్క యోగక్షేమాల్ని చూసి వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడానికి సంస్కారయుతంగా ముందు పిల్లలకి సంస్కారం నేర్పాలని పెద్దలు ఆలోచించడం లేదు. ధర్మము విచ్చిపోతోంది. పూర్వం నాలుగు పాదములు నీకుండేవి, ఇవి మామూలు ఎద్దు కాదు. ఇప్పుడు మీరు గుర్తుపట్టాలి, ఆ ఎద్దెవరు, ధర్మము. ధర్మమునకు భూమికి ఎంత దగ్గర సంబంధమో చూడండి. నీకు నాలుగు పాదాలు ఉండేవి. ఏమిటా నాలుగు పాదాలు? ఒకటి సత్యము, రెండవది శౌచము, మూడవది తపస్సు, నాలుగవది దయా. ఈ నాలుగు పాదములతో ధర్మం నడుస్తుంది. ఇలా నడిచేటటువంటి నాలుగు పాదములు కలిగినటువంటి ధర్మం అనబడేటటువంటి వృషభమునకు, అందుకే శంకరుడు వృషభాన్ని ఎక్కుతాడంటాడు. అంటే ఆయన ధర్మమునందు ధర్మమును అధిరోహించి నడుస్తాడైన. కాబట్టి ఇప్పుడు నీకు ఒక పాదమే ఉన్నది, మూడు పాదములు నీకు లేవు. ఎందుకు లేవు మూడు పాదములు? ఈ మూడు పాదములు లేకపోవడం చేత కలిపురుషుడు వచ్చేశాడు. వచ్చేయడం వల్ల నీకు మూడు పాదాలు పోయాయి. పోతే ఏమవుతుంది, దేవతలకు ఋషులకు, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి ఆవు చెప్తున్న మాటల్ని, దేవతలకు ఋషులకు పితృదేవతలకు ధీయుతులకు నీకు నాకు గోవులకు వర్ణాశ్రమములకు బాధ ఎనుచు కుందెదననగా అంది. ఎవరెవరికిట బాధ, ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా, వీళ్ల కోసమే నేను ఏడుస్తున్నాను అంది ఆవిడ. ఎవరికోసం? దేవతలకు. దేవతల గురించి ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నాను? రాబోయేటటువంటి కాలంలో యజ్ఞయాగాది క్రతువులను విమర్శించేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు. యజ్ఞయాగాది క్రతువులు ఒక్క మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంటాయి, ఇంకెక్కడా లేవు. యజ్ఞము చెయ్యడం, అగ్నిహోత్రంలో హవిస్సు వెయ్యడం, మీరు మళ్ళీ సంపదని పొందడానికి అగ్నిహోత్రము ద్వారా దేవతలకు హవిస్సులు ఇస్తే ప్రీతి చెందినటువంటి దేవతలు మళ్ళీ వర్షాన్ని కురిపించి మీకు సంపదలను ఇస్తారు. మీరు తిరిగి వారి పట్ల కృతజ్ఞత ప్రకటించినప్పుడు దేవతల యొక్క ఆగ్రహమునకు గురవుతారు. కాబట్టి దేవతలకి హవిస్సులు ఇవ్వరు. హవిస్సులు ఇవ్వనటువంటి మనుష్యులకి శుభాన్ని మేము చెయ్యం అని దేవతలు చెయ్యరు. కాబట్టి హవిస్సులు పొందని దేవతలు తయారవుతారు. ఎందుచేత అంటే, ఏది సనాతన ధర్మమో, ఏ సనాతన ధర్మము ఈ గడ్డ మీద నిలబడిందో ఆ గడ్డ మీద సనాతన ధర్మము విమర్శకి గురైపోతుంది. కాబట్టి ఏమైపోతుంది, యజ్ఞయాగాది క్రతువులు నశించిపోవడం ప్రారంభమవుతుంది. అందుకని దేవతలకు, ఋషులకు, ఎవరు వేదం కష్టపడి చదువుకుని స్వరం తెలుసుకుని చాలా కష్టపడి ఆ స్వరంతో వేదం చెప్తాడో, అసలు ఆ వేదాన్ని ఆదరించాలనేటటువంటి బుద్ధి నశించిపోతుంది లోకంలో. ఎవడు తపస్సుతో ఉన్నాడో, ఎవడు నాకు లోకంలో విషయసుకములు అక్కర్లేదని జడలు కట్టి భగవంతుని ఎందున్నాడో, వాడిని రాళ్ళు పెట్టి లోకం కొట్టేటటువంటి రోజు వస్తుంది. అలాంటి వాడిని చూసి నిష్కారణంగా విమర్శ చేసేటటువంటి రోజులు బయలుదేరిపోతాయి. నేను ఈ మాట అంటే నేను అసందర్భంగా అన్నానని మీరు అనుకోకండి. నేను తరచూ ఒక మాట చెప్తుంటాను, నాకు ఎక్కడైనా నేను తెల్లటి బట్టలు కట్టుకుని వెళ్ళిపోతుండగా నాకు కే విశ్వనాథ్ గారు కనపడితే, విశ్వనాథ్ గారికి నాకు మధ్యలో ఒక మురుగుడు గుంట ఉంటే, నేను అది మురుగుడు గుంట ఉందని పక్కకి కూడా వెళ్లకుండా వారి పాదములకు ప్రణిపాతం చేయడానికి మురుగుడు గుంటలో పడిపోతాను అంటుంటాను. ఎందుకని అంటే, బహుశా సినిమా రంగంలో ఆయన ఒక ఋషి. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి, ఆయన ఒక సినిమా తీశారు, నాకు ఆ పేరు జ్ఞాపకం లేదు కానీ, అందులో ఒక ఆఫీసరు వేదం చదువుకున్న వాళ్ళకి స్టైపెండ్ గ్రాంట్ చేస్తాడు. వేదం చదువుకుని 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చేసి వృద్ధుడైపోయినటువంటి పండితుడు పైన వస్త్రం కూడా లేకుండా ఉత్తరీయం వేసుకుని వచ్చి నిలబడితే ఆఫీసర్ ఎదురుగుండా 4 కుర్చీలు ఖాళీ ఉంటాయి, కూర్చోమని కూడా చెప్పడు. గోళ్ళు కొరుకుతుంటాడు ఆయన. గోళ్ళు కొరుక్కోవడం అంటే పని లేనివాడు చేసే పని ఏంటో, గోళ్ళు కొరుక్కుంటున్నాను. ఆయన కాలం గురించి మాట్లాడుతుంటాడు, అది విచిత్రం. అసలు కాలస్వరూపమైన ఈశ్వరుడు గురించి వేదం చెప్తోంది. వేద చదువుకున్న వాణ్ణి నించో పెట్టాడు, తను కూర్చున్నాడు. ఏమిటండి మీకు స్టైపెండ్ ఇమ్మంటారు, స్టైపెండ్ ఇమ్మంటారు, మీకేమొచ్చు చెప్పండి అంటాడు. ఘన చెప్పడం, జట చెప్పడం అంటే మాటలు కాదు, ఆయన ఘన జట చెప్తుంటాడు. చెప్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ మాట మళ్ళీ ముందు పెట్టి వెనక పెట్టి, ముందు పెట్టి వెనక పెట్టి, ఎంతసేపు చెప్తారండి, టైం వేస్ట్ అంటాడు. సరే ఆ తర్వాత ఇప్పుడు నేను సినిమా గురించి అంత ఎందుకు గానండి, అంటే ఏమైంది, కలియుగం ఎలా ఉంటుందో సెల్యులాయిడ్ మీద విశ్వనాథ్ గారు చూపించారు. ఇలా చూపించిన డైరెక్టర్ని ఒకటి నాకు చూపించండి. వేదము అవమానింపబడుతుంది. వేదం గురించి తెలుసున్నవాడు వేదం గురించి మాట్లాడాలి. వీడికి ఏం తెలుసు అని వేదం చదువుకున్న వాడికి వీడు స్కాలర్షిప్ను, వీడు స్టైపెండ్ గ్రాంట్ చేస్తాడు. ఘన జటా చదువుకున్న 70 సంవత్సరముల మహాపండితుణ్ణి నిలబెట్టి వేదం చదివితే వీడు నిర్ణయించి నెలకు 200 రూపాయలు గ్రాంట్ చేసేంత మొనగాడా, అంత అద్భుతంగా విమర్శ చేశాడు మహానుభావుడు. అందుకని దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తద్దినాలు పెట్టేవాళ్ళు కొరవైపోతారు. పితృదేవతలు ఏడుస్తుంటారు, ఒక్కడు తద్దినం పెట్టేవాడు కనపడ్డం. ఎందుకు పెట్టడు అంటే, ఎందుకండి శ్రాద్ధం పెట్టడం, శ్రాద్ధం అంత షార్ట్ కట్, ఏది ఉండదు. నేను ఒక మాట అంటే మీరు ఏమనుకోకండి, భాగవతం భాగవతంగా చెప్పేస్తే భాగవతం ఎందుకండి, పెద్ద కోడల్ని ఇంటికి తెచ్చుకునే ముందు అంత జాగ్రత్త ఎందుకు పడతారో తెలుసా, రేపు పొద్దున్న పితృదేవతలకి అందాలి అంటే ఆ పెద్ద కోడలు దీపం పెట్టాలి. కొడుకును పుట్టినటువంటి వాడు పెడితే అందుకోరు, కోడలు దీపం పెట్టాలి. తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల సంస్కృతి సంస్కారం ఉన్న కోడలైతే దీపం పెడుతుంది. నేను ఎన్ని ఇళ్లల్లో చూశాను, తద్దినం పెట్టేటప్పుడు అసలు కోడలు వచ్చి దీపమే పెట్టదు. కాబట్టి పితృదేవతలకు ఇంత గొప్ప కోడలు రా నా కోడలని వాళ్ళు ఏడుస్తారు అప్పుడు. అందుకని పితృదేవతలకు, నీకు ధర్మం పోతోంది, నాకు భూమికి, నీకు నాకు గోవులకు, ఆవులు అవమానింపబడతాయి. ఎప్పుడు చెప్పేసిందో చూడండి, కలియుగ ప్రారంభంలో చెప్పేసింది, ఆవుల్ని కొడతారు, ఆవుల్ని అమ్ముతారు, ఆవుల తోళ్లు తీసేస్తారు, ఆవు మాంసం తింటారు. గోవు అవమానింపబడిన చోట ఏ గోవు నుంచి వచ్చిన సమస్త పదార్థములు గౌరవింపబడ్డాయో అక్కడ గోవుల్ని రక్షించుకోవడానికి కేంద్రాలు వెలియవలసినటువంటిది, ఉద్యమాలు నడపవలసినటువంటి దౌర్భాగ్యం ఈ జాతికి వచ్చేస్తుంది. కాబట్టి గోవులకు, నానావర్ణాశ్రమములకు బాధ అనచు కుందెదననగా, కలియుగం ప్రవేశించింది అనడానికి ఇదే గుర్తు. వీళ్ళందరూ బాధలకు గురవ్వడం ప్రారంభమైపోతోంది, అందుకు ఏడుస్తున్నానయ్యా అంది. నీ ఒక మాట చెప్పింది, నీకు 4 పాదములు ఉండేవి, సత్యము, శౌచము, తపస్సు, దయ. ఇప్పుడు ఇందులో 3 పాదములు పోయాయి.
మీరు అలా చెప్తే నేను అలా అన్నాను అనుకోండి, ఇప్పుడు అది బయట ఉన్నటువంటి ఒక ఎద్ద కాదని నేను అంటున్నాను కదా. ఎద్దు ధర్మస్వరూపం, ఆవు భూస్వరూపం అని కదా నేను చెప్తున్నాను. ధర్మస్వరూపమునకు మూడు పాదాలు పోయాయంటే ఎలా పోతాయండి? మీరు ధర్మమన్నా ఆచరించాలి, అధర్మమన్నా ఆచరించాలి కదా. మీరు ధర్మంగా ఉండాలి, మీరు ధర్మం చేయలేదు కాబట్టి ఏం చేసినట్టు? అధర్మం చేసినట్టు. కాబట్టి ఈ మూడు పాదాల స్థానాల్లో మరి అధర్మమైనటువంటి మూడు ఏముంటాయి? అవేవో తిరుగుతున్నాయన్నమాట బయట. ఈ మూడు ఇక్కడ లేవు అంటే మూడు తిరగకూడనివేవో తిరుగుతున్నాయి. అవి ఇక్కడ ధర్మానికి ఉండవు పాదాలుగా, అధర్మానికి ఉంటాయి. దాని గురించి చెప్పక్కర్లేదు. కానీ ఆ మూడు ఏమిటై ఉంటాయి? ఆ మూడు తిరగబట్టి ఈ మూడు తెగిపోయాయి. ఏ మూడు తిరుగుతున్నట్టు అంటే సత్యం అనేటటువంటి పాదము తెగదు, జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకని? ఇన్ని అధర్మాలు చేసిన దేవుడి గురించి తెట్టేటటువంటి వాడికి కూడా లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి తిరుగుతున్నాడు వాడు. వాడు తిన్నది జీర్ణం చేయడం మానేశాడు అనుకోండి, చచ్చి ఊరుకుంటాడు వాడు. ఏం తిరుగుతారు వాడు? అందుకని లోపల ఆయన ఉండి ఊపిరిని వాక్కుగా మారిస్తే తిరుగుతున్నాడు కృతజ్ఞుడై. కాబట్టి ఈశ్వరుడు ఇంకా ఉన్నాడు కాబట్టి లోకం ఉన్నది, మారని పదార్థము ఇంకా కాపాడుతోంది కాబట్టి సత్యం ఎలా ఉన్నది, అదొక్కటే పాదం. మరి పోయినది ఏది? శౌచము పోయినది. శౌచము దేని చేత పోయినది అంటే దుష్టజనులతో కూడినటువంటి సంగము వలన పోయినది. అంటే ఎంత పెద్ద కాషన్ ఆర్డర్ పడిపోయిందో చూడండి భాగవతంలో. అన్నిటికన్నా జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినది దేని విషయంలో? స్నేహము విషయంలో. మీ ఇంటికి తమంత తాముగా 50 మంది రావచ్చు, 50 మంది మాట్లాడచ్చు. మీ స్థితి నుంచి మీరు జారిపోకూడదు. జారిపోకుండా దుష్టుడైన వాడు మీ ప్రమేయం లేకుండా ఒకనాడు మీకు తారసపడతాడు, మీతో వచ్చి మాట్లాడతాడు. వాడి మాటలు మీరు ఎలా వినాలంటే తామరాకు మీద నీటి బొట్టు పట్టినట్టు పట్టాలి. అది వెంటనే జారిపోవాలి తప్ప, ఒక చిరునవ్వుతో విని వదిలిపెట్టాలి తప్ప, దానికి మీరు మనసులో స్థానం ఇచ్చారనుకోండి అంతే, శౌచము పోతుంది. శౌచం అంటే ఏమిటో తెలుసా అండి? ఆచారము, నడువడి, వ్యవహారము ఇవన్నీ నశించిపోతాయి. వాడు మాట చెప్తాడు, ఎందుకంటే అవన్నీ ఏం అక్కర్లేదంటాడు. అవన్నీ అక్కర్లేదండి, ఎవరు చెప్పారు మీకు అవన్నీ? ఏం అక్కర్లేదంటాడు. తండ్రికి శ్రాద్ధం పెట్టాలని ఎవరు చెప్పారు? పెట్టక్కర్లేదంటాడు. అందుకని శౌచము పోయినది. దేని వలన పోయినది? మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆచారం అవసరమా అవసరము లేదా? ఆచారం అవసరమే అని నేను అంటాను. ఎందుకంటానో చెప్పనండి. ఆచారము ముందు లేకపోతే మీరు మొహం కడుక్కోకుండా అన్నం ఎందుకు తినరు? ఏ మొహం కడుక్కోకుండా అన్నం ఎందుకు తినకూడదండి? ఏ మొహం కడుక్కోకుండా, లోపలికి ఎడుతోంది కదా పాచి. ఎక్కడి నుంచి వచ్చింది? మీలోంచి వచ్చిన పాచే కదా, మీ నాలుక మీద ఉన్నది, పళ్ళ మీద ఉన్నది. నేనే పుచ్చేసుకుంటాను, మళ్ళీ నేను తింటాను అన్నం ఎందుకు తింటలేదు? లేకపోతే మీరు స్నానం చేయకుండా అన్నం ఎందుకు తింటలేదు? లేకపోతే నేను చొక్కా కింద ప్యాంటు పైన వేసుకుంటాను, ఎందుకు వేసుకోరు? అంటే ఒక ఆచారం ఉన్నది ప్రపంచంలో. ఒక ముందు ఒక మంచి జరగడానికి దానికి కావలసినటువంటి ఉపకరణములు ఆచారము చేత సిద్ధిస్తాయి. మీరు తిన్నటువంటి పదార్థమునందు శౌచం ఉండొచ్చు. భార్య ఎంతో కష్టపడి మంచి పదార్థం వండింది, మీరు రోజు మొహం కడుక్కోకుండా అన్నం తింటే ఏమవుతుంది? బ్యాక్టీరియా అంతా మళ్ళీ కడుపులోకి వెళ్ళి లేనిపోని జబ్బు వస్తుంది. మొహం కడుక్కోవడం అనేది ఆచారం అయితే, మొహం కడుక్కున్న తర్వాత అన్నం తినడం అనేటటువంటిది తదనంతరం ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి మీరు చేసేటటువంటి కర్మ యొక్క సాఫల్యతని పొందడానికి కావలసిన రీతిలో సంసిద్ధం అవడం. ఆ స్థాయిలో ఆచారం అవసరమా కాదా? అవసరమే. ఏ స్థాయిలో అవసరం లేదు? రమణ మహర్షికి అవసరం లేదు. రమణ మహర్షి గోచి పెట్టుకుని 30 రోజులు స్నానం చేయకుండా తిరుగుతారు. మీరు ఆయన్ని సామాన్యుణ్ణి పోలుస్తారా? జ్ఞాని ఎక్స్ట్రీమ్, జ్ఞానితో సామాన్యుణ్ణి పోల్చడం కుదరదు. ఆయన బ్రహ్మమునందు రమిస్తున్నాడు, నువ్వు రమించి మానే. అప్పుడు నీకు అసలు ఒంటి మీద బట్టలేదన్న విషయం స్పృహలో లేదు. అప్పుడు ఈ ఆచారం గురించి మాట్లాడలేవు, ఇప్పుడు నువ్వు ఆచారం గురించి ఎలా మాట్లాడతావు? కుదరదు. అది కుదిరేటటువంటి విషయం కాదు. నీకు ఈ స్థాయిలో ఆచారం అవసరమే. రమణులు నిర్ధారించారు. రమణులు సంధ్యావందనం చేయలేదని, రమణుల ఆశ్రమంలో ఉన్నటువంటి రమణుల యొక్క మేనల్లుడు ఒక ఆయన సంధ్యావందనం చేయడం మానేశాడు. మా మాయగారే చేరి నేను ఎందుకు చేయాలన్నాడు. అంటే ఆశ్రమంలో ఉన్న వాళ్ళు రమణ మహర్షికి చెప్పారు, నా స్థాయి వాడిది ఇంకా పొందలేదు, పొందిన నాడు తనంత తాను సంధ్యావందనం చెయ్యవలసిన అవసరం లేకుండా జ్ఞానిగా నిలబడ్డం వాడికి తెలుస్తుంది. అప్పటి వరకు వాడు సంధ్యావందనం చెయ్యాలి. ఎవరో 100వ మెట్టు మీద నించున్నాడు, ఆయన ఎలా ఎక్కాడో తెలుసుకోకుండా మీరు 1వ మెట్టు నుంచి ఎక్కను, 100వ మెట్టు మీదకి ఎగురుతానంటే నడుము విరిగిపోతుంది. కాబట్టి అలా ఎక్కకూడదు. మీరు 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు ఎక్కాలి. అందుకని శౌచము పోయినది. దేని వలన పోయినది? దుష్ట సంగము వలన శౌచము పోయినది. మొదటి పాదము తెగిపోయింది అక్కడితో.
మరి రెండవ పాదము పోయినది. శౌచం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, శౌచం అంటే నిరంతర బాహ్యాడంబరము కాదు. ఎప్పుడు ఇక్కడ ఆడంబరం శౌచంలోకి రాదు. బాహ్యాంతర శుచిహి అని రెండు మాటలు వాడతాం మనం. నీళ్లు తీసి చల్లుకుని అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపి వా ఎస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిహి అంటాం. బాహ్య స్నానము శరీరమునకు శౌచమిస్తుంది. అంతమునందు అంత లోపల శౌచము మీకు కేవలము బయట స్నానం చేసి మడిబట్ట కట్టుకుంటే రాదు. ఆ అంత శౌచం ఎలా వస్తుంది? మీరు తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేస్తూ నిన్న రాత్రి మీరు అనుభవించినటువంటి భోగం గురించి ఆలోచించేస్తే మీకు అంత శౌచం ఎక్కడుంది సంధ్యావందనం చేసేటప్పుడు? మీరు వెంటనే దాన్ని విడిచిపెట్టి ఆచమనం చేయగానే పవిత్రులై మనస్సుని ఈశ్వరుడి దగ్గర పెట్టి సింసిద్ధులు కావాలి. అప్పుడు అది అంతఃశౌచం. బాహ్య శౌచాన్ని బయటవాడు కనిపెడతాడు, అంతఃశౌచాన్ని ఎవడు కనిపెడతాడు? మీకు మీరే సాక్ష్యంతే. అంతఃశౌచము బాహ్య శౌచము రెండూ ప్రధానమే. అంతఃశౌచం ఏర్పడడానికి బాహ్య శౌచం మరీ అవసరమైపోతుంది ఒక స్థాయిలో. ఆ తర్వాత మెట్లెక్కి ఒక స్థితికి చేరిపోయిన తర్వాత అది ఎంతవరకు అవసరం అన్నదాన్ని నిర్ధారించడం చాలా కష్టం అవుతుంది. అందుచేత ఇప్పుడు శౌచము దేని వలన పోయినది? దుష్ట సంగము వలన పోయినది. రెండవ పాదమైనటువంటి ఒకటి సత్యము, ఒకటి శౌచము, మూడవది దయా. దయ పోయినది. దయ దేని వలన పోయినది? దయ పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏది అంటే అహంకారము వలన దయ నశించిపోతుంది. ఎప్పుడు అహంకారం వస్తుంది చెప్పండి? ఒక ఫాల్స్ ఈగో ఒకటి డెవలప్ చేసుకుంటాడు. నా అంత వాణ్ణి, అందుకే నిన్ను పొగిడేవాణ్ణి ఎక్కువగా నీ దరికి చేర్చకు అని చెప్తారు. పర్సనాలిటీ అసెసినేషన్ అని మీకు తెలియకుండా మీరు నిర్మించుకున్నటువంటి మీ శీలము నశించిపోతుంది. దేనివల్ల? మీ పక్కన కూర్చున్నవాడు నిరంతరం మిమ్మల్ని పొగడ్డం మొదలుపెట్టాడు అనుకోండి, నా అంత వాణ్ణి నేనన్న అహంకారం వచ్చేస్తుంది. ఈ అహంకారం ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే, ఏమిటంటే నా అంతటి వాణ్ణి నేను వస్తుంటే ఏమిటి అలా ప్రవర్తించడం, ఏమిటి అడ్డు లేకపోవడం, ఏమిటి అది అడ్డు రావడం, ఏంటి నాకు ఇది అడ్డు రావడం, ఏంటి ఈ భావన వచ్చేస్తుంది. వచ్చేస్తే ఏమవుతుందంటే భూత దయ నశించిపోతుంది, దయ పోతుంది. కాబట్టి దయ పోవడానికి ఏది కారణమైనది? అహంకారము కారణమైనది. కాబట్టి ఇప్పుడు దయ లేదు, దాని ప్లేస్లో మీకు ఏం కనపడుతుంటుంది? అహంకారం కనపడుతుంటుంది. కాబట్టి కలిపురుషుడున్నాడు, మీకు ఏం కనపడుతుంటుంది? అహంకారం కనపడుతుంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మొన్నటి రోజున నేను రైతు బజార్లో కూరలు కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోతున్నాను. అటువైపు సందులోంచి ఓ పిల్లవాడు ఓ 80 కిలోమీటర్ల వేగంతో హీరో హోండా మీద రంగిమని టర్నింగ్ తిరిగాడు. తిరిగి వాడు నా స్కూటర్ చూసి, నేను ఆ సందులోకి తిరుగుతున్నాను స్కూటర్ చూసి, నేను ముసలాన్ని అయిపోతున్నాను, నా బండి అంతకన్నా ముసలిది, 17 ఏళ్ళు అయిందేమో అనుకొని, నేను పాపం ఇంత అలా సేవిస్తోంది ఎప్పటి నుంచో, దాన్ని ఎందుకు మార్చాలని నేను మార్చలేదు. అది అతను బ్రేక్ కొడితే ఇటువైపు ఉన్నవాడు అటువైపుకి తిరిగాడు, అంటే అలా తిరిగింది బండి. తిరిగితే నేనన్నా, ఏమయ్యా అంత స్పీడ్ వస్తున్నావే, ఒకవేళ నువ్వు నన్ను గుద్దీసావనుకో నా కాలో చెయ్యో విరిగిపోతే ఓ నెల్లాళ్ళు మెడికల్ లీవ్ పెడతాను, పర్వాలేదు. కాలో చెయ్యో విరిగిపోయిందని తెలియగానే ఉదారులై మా ఆఫీసర్లు గ్రాంట్ చేస్తారు, సత్యమే కాబట్టి. కానీ నీకు విరిగిపోయిందనుకో, ఇప్పుడు నడుస్తున్న టైము ఫిబ్రవరి కదా, మార్చి ఏప్రిల్లలో పరీక్షలు ఉంటాయి. నువ్వు ఎంత విలువైన విద్యా సంవత్సరాన్ని జీవితాన్ని పోగొట్టుకుంటావో, ఆఫ్టర్ ఆల్ 80 కిలోమీటర్స్ స్పీడ్ థ్రిల్ కోసం నీకు ఎందుకయ్యా ఇంత స్పీడు అన్నాను. అతను అన్నాడు, పోవాయా చెప్పొచ్చా 40 నువ్వు అన్నాడు. అంటే నేను చాలా సంతోషించాను, మీరు దాని గురించి పెద్ద సీరియస్గా ఆలోచించక్కర్లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు నేను అనుకున్నాను, ఓహో భాగవతం చెప్దాం అనుకుంటున్నాను కదా, ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ఈశ్వరుడు కలిదర్శనం చేయించాడు నాకు అనుకున్నాను. అంటే వాడికి ఒక పెద్ద అహంకారం అనమాట, నా అంత వాణ్ణి నేను, నేనేం తగిలేన బండికి 80 కిలోమీటర్స్ స్పీడ్లో బ్రేక్ వేసి బండి ఇలా తిరిగింది. అది ఎంత సంతోషం వాళ్ళకి ఇలా తిరిగిపోతుంటే, అలా అనుకుంటున్నాడు. అది చూడండి ఇప్పుడు ఏమైపోయింది, అది నిజంగా దయ కలిగిన వాడు అనుకోండి, అయ్యో మాస్టర్ మీరు అంత మాట అన్నారు, మీకు కూడా చూస్తుంటే 20 ఏళ్ల కుర్రాళ్ళ లేరు, పాపం మీకు కాలో చెయ్యో విరిగిపోతే మీకు ఇబ్బందే కదండి, అంత మాట అన్నారు నా వృద్ధిని కోరి, చాలా సంతోషం అండి అన్నాడు అనుకోండి, అతనికి దయ ఉందని నా పట్ల. అంటే ఇప్పుడు అతని విషయంలో తెగిపోయిన ఎద్దే ఉంది అతనిలో. అంటే ఇప్పుడు ధర్మము యొక్క ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేస్తున్నారు? అధర్మము రీప్లేస్ చేస్తారు. కలిపురుషుడు వచ్చాడు. మామూలుగా మీరు దయ పోయినది, శౌచము పోయినది అన్నారనుకోండి, మీకు కలిపురుష దర్శనం ఎక్కడవుతుంటుంది? ఇప్పుడు మీరు పెద్ద సినిమా మీకు కనపడుతుంది ప్రపంచంలో. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్ళిపోతున్నారనుకోండి, మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నవాడు లోకమునందు దయలేనివాడు, వాడు ఎవరినైనా గుద్దేస్తాడు. కొంతమంది మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ ఈశ్వరుడు రెండు చేతులు ఇస్తే వదిలేస్తారు, వాడికి ప్రమాదం మనకి ప్రమాదం. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే కలిపురుష లక్షణాలే. కాబట్టి మీరు ఓహో ఇదంతా కలిపురుష లక్షణం ఇంత ప్రబలంగా ఉందన్నమాట అని మీరు వెంటనే కృష్ణపాదాలని స్మరించుకుంటూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏమైపోయినది, దయ అహంకారం వలన పోయినది. మూడవదేది తపస్సు. తపస్సు దేని వలన పోయినది, సమ్మోహము వలన పోయినది. సమ్మోహం అంటే ఏమిటి, ఇది ఒక విచిత్రమైనటువంటి లక్షణం. ఎందుకంటే అసలు ఆ చేయవలసిన అవసరమే ఉందండి అని. మీరు చాలా కృతక వేదాంతం ఒకటి వింటూ ఉంటారు, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో. ఇవాళ భీష్మేకాదశి కదండి, మేమందరం సత్యనారాయణ వ్రతం చేసుకున్నామని మీరు ఎవరితోనో చెప్తున్నారనుకోండి, ఒక ఆయన వచ్చి అంటాడు ఎందుకండి అవన్నీ అవన్నీ చెయ్యాలేంటి, ఇక్కడ ఉండాలండి శుద్ధి. ఇక్కడ శుద్ధి కోసం వాడు వ్రతం చేసుకున్నాడు. నీకంత శుద్ధి నిజంగా పొందేసిన వాడివైతే ఏమంటారో తెలుసా అండి, మహాత్మా అంటారు. పొద్దున్న మా ఇంటికి తత్వవిధానంద సరస్వతి మహారాజుని ఒక మహానుభావుడు వచ్చారు, వారితో పాటు వేరొక పరివ్రాజకులు వచ్చారు. వారు వారిని ఏమని పిలుస్తారో తెలుసా అండి, ఎప్పుడు నేను గమనిస్తూ ఉంటాను, రండి మహాత్మా అంటుంటారు అందరినీ. తత్వవిధానంద సరస్వతి మహారాజ్ దగ్గర శిష్యుడని చెప్పుకోవలసిన స్థాయి వారై ఉండవచ్చు వారు, లేదా వారి నాన్నగారి దగ్గర చదువుకున్నారు. అయినా వారికి అహంకారం ఉండదు, వారు ఆయన్ని కూడా తన పక్కన కూర్చోపెట్టుకుని చక్కగా వారిని పిలిచేటప్పుడు మహాత్మా రండి అంటారు. ఆ పిలుపులో ఆయనలో కలి ప్రవేశించలేకపోయాడు అనమాట. అందుకని అహంకారాన్ని చెక్ చేస్తున్నారు ఆయన. ఇప్పుడు అహంకారం లేదు, ఏదుంది, దయ ఉన్నది. అక్కడ అంటే ఇప్పుడు ఎవరున్నారు, కృష్ణుడున్నాడు. అక్కడ అక్కడ కృష్ణుడున్నాడు తప్ప కలి లేడు, కృష్ణుడే ఉన్నాడని ఏమి గుర్తు. మీరు ఏం చెప్పమన్నా కృష్ణుడి గురించే చెప్తుంటారు, ఈశ్వరుడు గురించే పలుకుతుంటారు. ఎందుకు పలుకుతుంటారు, లోపల ఆపాదం లేదు, ఈ పాదం ఉంది. కాబట్టి ఎక్కడుందండి ఆ ఎద్దు నిజంగా, అక్కడెక్కడో పరీక్షిత్తు కనపడలేదు. ప్రతి చోట మీకు ఈ ఆవు ఎద్దు కనపడుతూనే ఉంటాయి. ఇలాంటి ఎద్దు కనపడ్డప్పుడల్లా ఈ ఆవు ఏడుస్తూనే ఉంటుంది, ఈ ఆవు ఏడిచినప్పుడల్లా పిడుగులు పడుతూనే ఉంటాయి, సునామీలు వస్తూనే ఉంటాయి. లోకమునందు అలా ఏడ్పించడాలు ఎక్కువైపోయాయి అనుకోండి, మహాత్ముల జోలికి వెళ్ళిపోయారనుకోండి, సునామీలు వచ్చేస్తాయి, పిడుగులు పడిపోతాయి, భూకంపాలు వచ్చేస్తాయి, సర్వనాశనం అయిపోతుంది, భూమి ఏడ్చింది. ఆ ఏడ్పు వల్ల వచ్చినటువంటి అదంటే దుష్టమైనటువంటి ఫలితం అది. కాబట్టి తపస్సు దేని వలన పోయింది, సమ్మోహము వలన పోయినది. కాబట్టి ఇప్పుడు ఈ మూడు పోయాయి, మూడింటి స్థానంలో ఏమి వచ్చినట్టు, ధర్మము యొక్క పాదములు పోయి అధర్మము యొక్క పాదములు వచ్చాయి. అధర్మము యొక్క పాదములు ధర్మమునకు అంటుకుని ఉంటాయా, ఉండవు, అది ధర్మము యొక్క ధర్మస్వరూపమైన వృషభము. అందుకని మూడు పాదములు లేకుండా కనపడుతోందంటే కలియుగంలో. సో అదర్వైజ్ సేస్ ఇంకొక చోట ఉన్నాయి ఆ మూడు పాదాలు, ఆ మూడు పాదాలే ఇప్పుడు తిరుగుతున్నాయి. కాబట్టే నేను ఏడుస్తున్నాను, ఈ మూడు పాదాలు తిరుగుతుంటే ఏడిచ్చే వాళ్ళు ఎవరో వాళ్ళ కోసం నేను ఉండాలి, సాధు పురుషులై ఉండాలి. ఈ నాలుగు పాదాలు నడవాలని కోరుకునే వాళ్ళు ఆ యనమండుగురు, ఆ యనమండుగురికి బాధ నేను ఏడుస్తున్నాను. నేను ఏడవడానికి కారణం నీ మూడు పాదాలు లేకపోవడం. ఎంత గొప్ప సింబాలిజం తీసుకొచ్చారండి వ్యాసుల వారు. ఇప్పుడు ఇది ఆవు ఏడు, ఆవు ఎద్దు ఏడుస్తున్నాయి. ఏడుస్తుంటే ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. అప్పుడు ఒక వ్యక్తి ఆ ఆవు ఎద్దు దగ్గరికి వచ్చాడు. ఎవరైనా అంటే దాని గురించి ఒక పెద్ద వర్ణన చేశారు పోతనగారు. కాలక్రోధుడు, దండహస్తుడు, నృపాకారుండు, కఠినాత్ముండు అటువంటి వాడు. వాడు సామాన్యమైన క్రోధం కాదది, అపారమైనటువంటి కోపం. అందుకని కాలక్రోధుడు, అంతటి కోపంలో ఉన్నవాడు దండహస్తుడు. పైగా చేతిలో కర్ర పట్టుకున్నాడు, అసలే కోపం, దానికి తోడు చేతిలో కర్ర ఉంది, ఎంత ప్రమాదం చూడండి. దండహస్తుడు, నృపాకారుండు, పైగా ఉన్నది ఎలా ఉన్నాడు, రాజుగారిలా ఉన్నాడు. రాజు ఎటువంటి ఆభరణములు పెట్టుకుంటాడో, ఎటువంటి కిరీటం పెట్టుకుంటాడో అవి పెట్టుకున్నాడు. ఇప్పుడు పరిపాలకుడిలా ఉన్నాడు, కానీ వాడు ఎప్పటికీ పరిపాలకుడు కాలేడు. ఎందుకని, లోపల పరిపాలనాంశ లేదు, పరిపాలించడానికి తగిన సంస్కార బలము లేదు, కానీ పరిపాలకుడైనాడు. కాబట్టి ఏమయ్యాడు, నృపాకారుండు, నృపుండు కాడు. ఇది కలియుగ లక్షణం. ఎంత అందంగా వేసారో చూడండి, ఇంకా దాని వ్యాఖ్యానం మీరు మనసులో ఎంత దూరమైనా వెళ్ళచ్చు. నృపాకారుండు జంఘాలుండొక్కడు శూద్రుడు అసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నెలంకూలగతన్నె బంతిచిలగా నిర్ఘాత పదాహతిన్. నృపాకారంలో వచ్చినటువంటి వాడు బిడ్డ కనపడక ఏడుస్తున్నటువంటి తల్లిలా శుష్కించిపోయి ఉన్నటువంటి ఈ ఆవుని అపారమైనటువంటి కోపంతో ఏమీ చెయ్యకుండా అలా నిలబడి ఉన్నటువంటి ఆవుని తన కాలెత్తి ఒక్క తన్ను తన్నాడు. నెలంకూలగే బంతిచిలగా ఆ ఆవు తిరగబడిపోయింది. అలా ఒక్క తన్ను తన్నాడు. ఒక కాలు మీద నిలబడినటువంటి ఎద్దుని ఇంకొక తన్ను తన్నాడు. ఆ ఎద్దు కింద పడిపోయింది. పడిపోతే వాడు ఊరుకోలేదు. వాడు తన చేతిలో ఉన్న దండముతో కొడుతున్నాడు వీటి రెండింటిని. ఎవరిని? భూమిని కొడుతున్నాడు. అంటే ఏ భూమిని వలన తాను బ్రతుకుతున్నాడన్న విషయాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు. ధర్మమును దెబ్బతీస్తున్నాడు. అదే పనిగా కొడుతున్నాడు. ఇవి రెండు ఏడుస్తూ కన్నుల వెంట నీరు కారుస్తూ కింద పడి లేచి కుంటి పడి ఉన్నాయి. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ అటువంటి ఆవుని పట్టుకుని ఇలా కొట్టి ఏడిపిస్తున్నాడు. ఆ ఆవు ఎలా ఉంది? కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ అటువంటి ఆవు, కైలాస పర్వతం ఎలా ఉంటుందో అంత తెల్లనైనటువంటి ఆవు. ఎందుకండి ఆ పోలిక వేయాలి? కైలాసము ఈశ్వరుని ఆవాసము. ఈశ్వరుడు పైకి అపవిత్రంగా కనపడతాడు. మీకు ఎలాగో దక్షయజ్ఞ ధ్వంసం వస్తుంది రెండు మూడు రోజుల్లో. అసలు ఆ దక్షయజ్ఞ ధ్వంసం ఇందురు కానీ ఎన్ని గమ్మత్తులుంటాయో. పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటారు, పుట్టింటికి పిలవకుండా వెళ్ళాలా వద్దా పెద్ద సబ్జెక్టు. అంత పెద్ద సబ్జెక్టు వాళ్ళిద్దరి మధ్య నడిస్తే ధర్మ సంబంధమైనటువంటి చర్చ చేస్తారు ఇద్దరు. ఆఖరికి వెళ్ళింది పార్వతీదేవి, సరే ఆ తదనంతర విషయాలు ఎలా ఉంటాయి, వీరభద్రుడు ఎలా వస్తాడు, అసలు పోతన గారి పద్యాలు ఎలా ఉంటాయి ఆ సమయంలో మీరు చూద్దరు కానీ ఆ విషయాన్ని, అది వేరు మాట. కానీ నేను ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు విజ్ఞాపన చేశానంటే, అక్కడ ఈ ఆవుని ఎద్దుని కొట్టేటప్పుడు కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ పైకి అమంగళంగా ఉన్నట్టు కనపడతాడు ఈశ్వరుడు. పుర్యలమాల వేసుకున్నట్టు, శ్మశానంలో ఉన్నట్టు, శవ విభూతి రాసుకున్నట్టు ఉంటాడు. ఆయనంత మంగళప్రదుడు వేరొకడు లేడు. అందుకని ఆయనకి శివ అని పేరు. పైకి అమంగళంగా కనపడతాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు రెండు ఏకకాలమునందు ఒకరి ఎందు ఉన్నాయి. అలా ఎప్పుడూ చేసేటటువంటిది మంగళమే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, శివుడు అమంగళం చెయ్యడు, ఆవు అమంగళం చెయ్యదు. ఆవు ఆయన చాలా గొప్పవాడు. నేను ఇలా చెప్పానని మీరు ఏమనుకోకండి, నేను ఒక ఉదాహరణ చెప్తాను. దీనివల్ల పెద్దలు ఎంత బాధపడ్డారంటే, ఒకనొక సమయంలో రమణ మహర్షి స్నానం చేస్తే ఆయనప్పటికి పాపం సర్కోమా తీవ్రత పొందేసి అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితిలో ఒక గదిలో స్నానం చేస్తుండేవారు. స్నానం చేస్తే ధూర్త లక్షణాలు అంటే ఎలా ఉంటాయంటే, ఆయన స్నానం చేసిన నీళ్లు తూములోంచి బయటకు వచ్చేస్తుంటే ఆయన చూడకుండా ఆయన స్నానానికి వెళ్ళగానే సీసాలు అట్టుకు నించునేవారు. ఆయన స్నానం చేసి నీళ్లు బయటకు వస్తుంటే తూములోంచి ఆ సీసాలో నీళ్లు అట్టుకుని పట్టుకెళ్ళి తీర్థాల కింద ముచ్చేసుకునేవారు. ఆయన ఒకసారి బయటకు వచ్చి చూసి తెల్లపోయారు, ఏమిటి వీరి పనులని. రమణ మహర్షి స్నానం చేసిన నీళ్లు తాగితే జ్ఞానం వస్తుందా? రమణ మహర్షి చెప్పినటువంటి విషయాన్ని మీరు పాటిస్తే జ్ఞానం వస్తుందా? అంటే అర్థం ఉండదు ఆ చేసేటటువంటి పనికి. అలా ఆయన ఎంత మహాజ్ఞాని కానివ్వండి, ఆయన ఎంత గొప్పవాడు కానివ్వండి, ఆయన ఒక మూత్ర విసర్జన చేశాడనుకోండి, ఆ మూత్ర విసర్జన చేసినటువంటి మూత్రాన్ని తీసుకొచ్చి మీరు ఈశ్వరార్చనలో వాడగలరా? ఆయన మహాజ్ఞాని. మీరు వాడరు, అలా వాడకూడదు కూడా అసలు ఆ ప్రశ్నే రాదు. ఒక ఆవు మూత్ర విసర్జన చేసిందనుకోండి, మీరు ఆ ఆవు మూత్రాన్ని పట్టి ఇంటికి తీసుకొచ్చి శుద్ధికి చల్లుకుంటారు. ఆవు మల విసర్జన చేసిందనుకోండి, దాన్ని పట్టి తెచ్చి చంటి పిల్లల ఒంటికి రాస్తారు. ఎదర దశమస్కంధంలో విందురు కానీ మీరు దృష్టి దోషం రాదు. పైగా శుద్ధి జరగాలంటే ఆవు పేడ నీళ్లలో కలిపి కళ్ళాబీ చల్లుతారు, సూక్ష్మక్రిములు చచ్చిపోతాయని. ఆవు పేడ శుద్ధికి ఉపయోగపడుతుంది, ఆవు మూత్రము శుద్ధికి ఉపయోగపడుతుంది, ఆవు పాలు అభిషేకములకు ఉపయోగపడతాయి, ఆవు పాలు మేధస్సుకు ఉపయోగపడతాయి, ఆవు పాలు అమ్మలేని బిడ్డడి యొక్క శరీరాన్ని పోషించడానికి తల్లి పాలు అలా ఉపయోగపడతాయి. ఆవు ఎప్పుడు ఆవు నుంచి వచ్చినటువంటి సమస్త పదార్థములు మన యొక్క ఉన్నతికే ఉపయోగపడతాయి. కానీ ఆవు ఎక్కడ ఉంటుంది? ఇంటి బయట పెరట్లో ఉంటుంది ఎక్కడో. తప్ప అయ్యో ఆవా నీ పాలతో అభిషేకం చేసుకుంటుంటే నాకు వచ్చినటువంటి గ్రహాల యొక్క దోషానికి ఉపశాంతి కలిగింది, పాపం నువ్వు అక్కడ ఉండడం ఏంటే, వచ్చి నువ్వు కూడా హాల్లో ఉండని తెచ్చి మీరు కడతారా? కట్టరు. ఆవు ఎలా ఇంట్లోకి రాదో, పెరట్లో ఉండి మీకు ఉపకారం చేస్తుందో, రుద్రభూమిలో ఉండి మీకు ఉపకారం చేస్తాడు శంకరుడు. అందుకని కైలాసాచల సన్నిభంబకు మహాగంభీర గోరాజమున్ నిరంతరము ఉపకారము తప్ప వేరొకటి తెలియనటువంటి ఆవుని నీ చరణంబుల నెవ్వడిటి నిర్దళితంబుక చేసే వాడు తా కేచరుడైన మణికీలిత భూషణయుక్త బాహులం వేచని తృంచివయితూ వినువీధికి నేగిన నెలడాగినన్నాడు పరీక్షిత్. ఎవరు నిన్ను ఇలా కొట్టినవారు? ఎవరు నువ్వు చేసినటువంటి ద్రోహం ఏమిటి? నువ్వు పాలిస్తావు, నీ పేడ ఉపయోగపడుతుంది, నీ మూత్రం ఉపయోగపడుతుంది, ఇన్నింటిని వాడుకుని వాచివి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా నువ్వు చేసినటువంటి దోషమేమిటి? ఎక్కడో వాచవి అయిన గడ్డి తిని పోనీ, అయ్యో గడ్డి తినేసిందండి, దుర్మార్గం ఇద్దు అందామా అంటే ఎవ్వరికీ పనికిరానటువంటి గడ్డి ఆ ఎద్దు తింటోంది. వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా, గడ్డి అంటే తింటాను కానండి, ఫిల్టర్ వాటర్ తాగకపోతే నాకు పడదండి, పాలు ఇవ్వలేను, పాలు నీటితో రావాలి కదా. మీకు ఆవు పాలు మీ చంటి పిల్లాడికి పడతానంటున్నారు, మరి మీరు నాకు కుడి తెడితే ఆ కుడితిలో అంశయే పాలగా వస్తాయి. అవి చెంచాడు మీ అబ్బాయి నోట్లో పొయ్యగానే వాడికి డయేరియా వచ్చేస్తుంది. అందుకని ఆవుకి మాత్రం ఫిల్టర్డ్ వాటరే పెట్టండి అని ఆవు ఎప్పుడైనా అడిగిందండి? మీ ఇంటికి వచ్చి మీ బిందెలో నీళ్లు కూడా అది అడగలేదు. ఎక్కడ నీళ్లు తాగింది? వాహినులందు జలంబు త్రాగగా, ఎక్కడో మీరు వెళ్ళి నీరు తెచ్చుకోని చోట తన మూతి పెట్టి నీరు తాగింది. ఎందుకు ఈ మాట అన్నారో తెలుసా అండి? ఒక రహస్యం ఉంది. ఎద్దుని పాము ఎక్కడ కరిచినా చచ్చిపోదు అంటారు. ఎక్కడ కుడితే చచ్చిపోతుంది, మూతి మీద కుడితే మాత్రం చచ్చిపోతుంది. ఆ మూతి అందుకే పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. పుట్టల మీద గడ్డి బాగా పెరుగుతుంది. ఆ పుట్టల మీద గడ్డిని తను తినడం ఎంత ప్రమాదకరం ఆవుకి, ఎద్దుకి ఎంత ప్రమాదకరం. పుట్ట మీద గడ్డి తిని ఆవుకి ఒక లక్షణం ఉంటుంది, ఎద్దుకిని గబుక్కుని బురదలో కానీ ఎందులో కన్నా జారితే గభాలన పైకి రాలేవు, చాలా కష్టం. నిజంగా జీవహింస అంటే మీరు ఎక్కడ చూడొచ్చో తెలుసా అండి? అపార్ట్మెంట్లో గృహప్రవేశానికి ఆవుని ఎక్కించినప్పుడు చూడొచ్చు. అంతకన్నా దారుణమైన ఓ ఆవు బొమ్మట్టుకుని వెళ్ళకూడదండి. మీరు ఆవుని అందులో న్యాసం చేసి, సుబ్రహ్మణ్య శర్మ గారు రేపు మనకు వ్రతం చేయిస్తుంటారు, ఆయన నాకు ఒక సందర్భం చెప్పారు. థర్డ్ ఫ్లోర్లో పూర్తి అయ్యేవని అపార్ట్మెంట్లో ఎవరో గృహప్రవేశం అవుతూ ఆవుని బలవంతంగా ఎక్కించేసి ముందే లోపల పెట్టారట. పెడితే పాపం ఈ పుణ్యాత్ముడికి తెలియక గృహప్రవేశానికి ముందు మంగళవాయిద్యం చేయండి అనేది. అంటే వాళ్ళు మంగళవాయిద్యం చేశారు. చేయగానేది తెల్లవారకట్ల 3 గంటల ముహూర్తం ఈ ఆవు బెదిరిపోయి ఇంకా గ్రిల్స్ పెట్టినటువంటి కిటికీలోంచి సగం దూకేసింది. కింద రోడ్డు ఉంది, ఆ ఆవుకి వెనక్కి రావడం తెలియదు, ముందుకు పడిపోతే చచ్చిపోతుంది. ఈ విషయం పాఠం చెప్పిన కృష్ణావధానులు గారికి తెలిస్తే నువ్వు జీవితంలో మళ్ళీ వేదపన్నం చెప్పకని శపిస్తారేమో అని భయపడి ఈయన గృహప్రవేశం విషయం అక్కడ పెట్టేసి వీధిలోకి పరిగెత్తి ఎవరో కొబ్బరి బండాలు కొట్టేవాళ్ళు కనబడితే, ఉరే నేను 500 ఇస్తాను, ఆవుని వెనక్కి రాకేంట్రా, లేకపోతే గోహత్యాపాతకం నాకంటుకుంటుంది, నేను మోగించమన్నాను మా మంగళవాయిద్యాలు అని ముందు వాళ్ళని తీసుకొచ్చి తాళ్ళేసి తప్పెట్లేసి ఆవుని వెనక్కి తీసుకొచ్చి కిందకి దింపాక గృహప్రవేశం చేయించానండి. ఇలా ఉంటాయి అపార్ట్మెంట్లలో గృహప్రవేశాలంటే నాకు భయం మహాప్రభో అన్నాడు ఆయన. నాకు నిజమే అనిపించింది, మీ పుణ్యం కోసం ఆవు పేడేసేసి మూత్ర విసర్జన చేసేసి బెంగెట్టేసుకుని మీ మార్బుల్ ఫ్లోరింగ్ మీద నిలబడలేక 4 కాళ్ళు ఇలా జారిపోతుంటే చిత్రహింస పెట్టేయడమా? అదండి ఆవుని తీసుకెళ్ళి అంత హింస పెట్టి మీరు ఆ ఇంట్లోకి వెడితే మీకు ఏం కలిసి వస్తుందండి నాకు చెప్పండి? ఆ ఆవు అంత భయపడిపోయిన చోటకి మీరు వెళ్ళిపోతే మీకు కలిసి వస్తుందా? ఆ గోవు బెంగ పెట్టుకుని ఏడ్చిన ఏడుపు కట్టి కుడిపేస్తుంది. పెచ్చ పనులు చేయకూడదు, చేసేటప్పుడు సందర్భాసందర్భములను చూడాలి. ఆ ఇంట్లోకి ఆవిడితే తీసుకెళ్ళు, అయితే మాని ఎందుకు వచ్చింది అల్లరి, ఓ ఆవు బొమ్మట్టికెళ్ళు, గొడవ వదిలిపోయాయి. వెళ్ళేటప్పుడు గోవుకి ప్రదక్షిణం చేసి నమస్కరించి, అమ్మా గోమాత సమస్త శుభములను కటాక్షించు, నేను కట్టుకున్న ఇంట్లోకి నువ్వు రాలేవమ్మా అని నువ్వు వెళ్ళిపోతే గొడవ వదిలిపోయాయి. ఆవిడ కటాక్షిస్తుంది, ఎందుకు వచ్చింది అల్లరి? నేను ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేశానంటే వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా, ఎంత గొప్ప మాట వేసారండి పోతన గారు. నిజంగాను నీకు పనికొచ్చేది ఏం తిందిరా అది? నువ్వు కొట్టడానికి నాకు ఒక కారణం చూపించు. గడ్డి తిందా? నువ్వు తినవు. నిన్ను ఎప్పుడైనా తిట్టవలసి వస్తే అంటారు, ఏ గడ్డి తిన్నా ఏంట్రా, బుద్ధి గడ్డి తిందా అంటారు. అంటే నువ్వు గడ్డి తినవలసిన రోజే వస్తే అంతకన్నా హీనం ఇంకోటి లేదు, అలాంటిది అది తిందా గడ్డి. వాహినులందు జలంబు త్రాగగా, ప్రవహించి వెళ్ళిపోతున్నటువంటి నీటిని అది తాగింది ఎక్కడో వెళ్ళి. నువ్వు మాత్రం ఫిల్టర్ చేసుకు తాగుతావు, అలాంటి నీళ్ళది తాగి ఫిల్టర్డ్ వాటర్ తాగి కుక్కుడు ఫుడ్ తిని కుక్కర్లోది తిని చాలా హైజీనిక్ ఫుడ్ తిన్నాననిపించుకుని నీలో విషం పెరుగుతోంది. వీధిలో గడ్డి తిని ఏట్లో నీళ్లు తాగి అది పరమసత్వగుణ స్వరూపమైన పాలనిస్తోంది. ఉపాధి ఏదైతే, ఎందుకంటే ఎవరు గొప్ప, అది గొప్ప. కాబట్టి వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడిటు నిర్దళితంబుగ చేసే, ఎవడు నీ మూడు కాళ్ళు తెగగొట్టాడు, ఎలా నువ్వు అపరాధం చేస్తావని నమ్మాడు అసలు. వాడు తా ఖేచరుడైన మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచని తృంచివైతు వినువీధికి నేగిన నేల దాగినం. వాడు భూమిలో దాక్కొని ఆకాశానికి ఎగిరిపోని వాడు మణులు పెట్టుకున్నటువంటి భూషణములతో కూడినటువంటి వాడి భుజములను నా కత్తితో నరికేస్తాను. ప్రతిజ్ఞ, ఏ చేతితో నీ పాదములు నరికాడో ఆ చేతుల్ని నేను నరికేస్తాను. అంటే ఇంకా ధర్మ సంస్థాపన కోసము పూనికున్న రాజు ఉన్నాడు భూమి మీద పరీక్షిత్ వరకు. ఈ మాట అనగానే అక్కడ ఉన్నటువంటి ఆ వృషభము, ఆ గోవు, అవి రెండు వాటి స్వరూపమును చూసి పరీక్షిత్ గుర్తుపట్టాడు. అమ్మా, నువ్వు ధరణిదేవివి, ఆయన ధర్మము, మీ ఇద్దరూ ఇలా అయిపోయినందుకు నేను శోకిస్తున్నాను, కానీ ఎవడు ఇలా ఈ పాదములు తెగగొట్టాడని అడిగాడు. అడిగితే వీళ్ళు చెప్పక ముందే ఆవిడంది ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. కొందరు కాలం అన్నారయ్యా, కొందరు కర్మ అన్నారు, ఇది యుగ సంధి అన్నారు, ఇది యుగ లక్షణం అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు, నా కాళ్ళు మాత్రం తెగిపోయాయింది ఆవిడ. అంటే ఆయన అటు ఇటు చూస్తున్నాడు. ఇప్పటి వరకు నృపాకారంతో ఉన్నవాడు ఒకడున్నాడు చూశారా, వాడు గభేలను వెళ్ళి పరీక్షిత్ పాదాల మీద పడిపోయాడు. పడిపోయే అయ్యా నన్ను రక్షించండి, తప్పైపోయింది, నేనే నరికేశానా మూడు పాదాలు అన్నాడు. అంటే ఇప్పుడు ధర్మము యొక్క మూడు పాదములను ఎవరు నరకగలిగారు? కలి వలన పోయాయి. కలి తెంపలేదు, కలి మీలోకి వస్తే మీ చేత తెంపించేస్తాడు ధర్మాన్ని. కాబట్టి ఇప్పుడు కలి ప్రవేశం జరిగినది, కానీ స్థిరముగా నేను ఊంచుకోలేకపోతున్నాను. ఒక మాట చెప్పాడు, నా తప్పు కాదు, ఇది కలియుగం, నేను రావాలి, అందుకే ఈశ్వరుడు వెళ్ళిపోయాడు, నేను వచ్చాను. కానీ మరి నేను గట్టిగా ఊంచుకుని నిలబడదామంటే నేను ఎక్కడికెళ్ళి నిలబడితే అక్కడే నువ్వు ధనుర్బాణాలు పట్టు కనపడుతున్నావు, మరి ఎలా? ఇలా అయితే నేను ఉండడం కష్టం కదా, మరి కలియుగంలో కలిని ప్రవేశించాలి కదా, అందుకని నువ్వు నాకు ఒక అవకాశం ఇయ్యి, నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు, నేను అక్కడ ఉంటాను, అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు. తప్పించి నేను ఎక్కడికెడితే అక్కడ నువ్వు కనపడుతుంటే నీకు నాకు సంఘర్షణ వస్తుంది, నువ్వు నన్ను చంపుతానంటుంటావు, యుగం వచ్చేసింది, నేను రావాలి, కాబట్టి నేను ఎక్కడ ఉండనో నువ్వే చెప్పన్నాడు. అంటే ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి పరీక్షిత్ అన్నాడు, నీకు నాలుగు స్థానాలు ఇస్తాను, నువ్వు అక్కడే ఉండు అన్నాడు. ఎక్కడ ఉండమంటావు అని అడిగాడు. మొట్టమొదట పరీక్షిత్ చెప్పిన స్థానం ఏదో తెలుసా అండి, జూదశాల యందు నీవు ఉండవచ్చు. రెండవది ఎక్కడ ఉండనన్నాడు, పానశాల యందు నువ్వు ఉండవచ్చు. ఎక్కడెక్కడ ఈ మత్తుగొలిపేటటువంటి పదార్థములను త్రాగుతారో అక్కడ నువ్వు ఉండవచ్చు. మూడవది స్వేచ్ఛావిహరిణులై ధర్మమునకు కట్టబడని ఆచార భ్రష్టులైన స్త్రీల యొద్ద నువ్వు ఉండవచ్చు. నాలుగవది ఎక్కడ ఉండవచ్చు, జీవహింస జరిగేటటువంటి ప్రదేశముల యందు నీవు ఉండవచ్చు. నాలుగు ప్రదేశాలు నీకు ఇచ్చానన్నాడు. ఇప్పుడు మీరు పురాణంగా నేను దీన్ని ఈ మాట చెప్పి నేను దాటేశాను అనుకోండి, మీరు నా చొక్కా ఏం పట్టుకోరు, పాపవాడికి అదే వచ్చులోని చెప్పాడు, పాపవాడి జోలికి ఎందుకు మనకు వదిలేస్తారు నన్ను. కానీ మీరు నాకు ఒక విషయం చెప్పండి, కలికి ఈ నాలుగు ప్లేసెస్ ఇస్తే ఏమిటి కలిసి వచ్చిందండి పరీక్షత్తికి? అసలు నువ్వు రావద్దురా అనాలి, కానీ ఈ నాలుగు స్థానాలు నీకు ఇచ్చానన్నాడు కదా, ఈ నాలుగు స్థానాలు ఇచ్చాడనుకోండి, కలి వెళ్ళి జూదం షాపులో పేకముక్కలు ఇస్తాడా, లేకపోతే ఈ మత్తు పదార్థాన్ని అమ్మేటటువంటి చోటుకి వెళ్ళి షాప్ పెట్టుకుంటాడా, లేకపోతే జీవహింస తను చేస్తాడా, మిమ్మల్ని ఎలా పాడు చేస్తాడు కలి, ఇది మీరు విశ్లేషణ చెయ్యాలి. ఎలా పాడు చేస్తాడు అంటే దాని ఫలితమును చెప్పారు. జూదశాల యందు ఏమి జరుగుతుంది, అసత్యము ప్రబలుతుంది. ఎలా అని మీరు నన్ను అడగచ్చు. మీరు కావాలంటే లోకమునందు పోకడ మీరు గమనించే ఉంటారు, మీరు గుడికి వెళ్ళేవాడు ఏమన్నా ఒకసారి నేను శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి వచ్చేస్తానండి అంటాడు. లేదు ఇంకా సినిమాకి వెళ్ళేవాడు అనుకోండి, ఏమంటే ఏమనుకోకండి సినిమాకి వెళ్తున్నానంటాడు. ఇంకా పోని 10 మంది పరిహాసం ఆడాలండి, అదేంటి ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు కొత్తగా పెళ్ళయిందండి, 16 రోజులు పండగ,
ఎస్ఆర్ఎం గారు ఇన్స్పెక్షనో జడ్ఎం గారు ఇన్స్పెక్షనో అంటున్నారు, మా అత్తారు బాధపడతారు సార్, అందుకని 16 రోజులు పండగకి వెళ్ళాలంటే ఓ చిరునవ్వు నవ్వేసి ఆఫీసర్ గారు గ్రాంట్ చేసేయచ్చు, అది కూడా నోటితో చెప్పుకుంటాడు నేను వెళ్ళాలండి అని. కానీ ప్యాక్ ఆడుకోవడానికి వెళ్తున్నానండి అని చెప్తాడండి ఎవడైనా? చెప్పడు, మర్యాద పోతుందని తెలుసు వాడికి. అందుకని ఏం చెప్తాడు, అబ్బాయి ఏం లేదండి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను మేస్టారు అని వెళ్ళిపోతాడు. లేకపోతే దానికి అందమైన పేరు ఎట్టుకుంటారు. దాన్ని నేను ఎందుకు చెప్పాలి కానీ, ఇంగ్లీష్లో అయితే సీతో ప్రారంభమైంది బీతో పూర్తయిపోయేటటువంటి 4 అక్షరాల సంస్థ అని ఒక దాన్ని పెట్టుకుంటారు. పెట్టుకుని అలా చెప్పుకోవడానికి సిగ్గే ఇది, అందుకని అక్కడికి వెళుతున్నామని చెప్పుకుంటారు అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే సాధారణంగా ఏమనుకుంటారంటే వీళ్ళందరూ లోపల కూర్చుని ఏదో దేవకార్యం నిర్వహిస్తున్నారనుకుంటారు. ఏమి ఉండదు అక్కడ, బూడిద ఆడుకుంటూ ఉంటారు వీళ్ళందరూ. చాలా నిశ్శబ్దంగా ఐశ్వర్యం వెళ్ళిపోతుంది అక్కడ, అది కలిస్థానం. అందుకని అసత్యం ప్రారంభమవుతుంది. ఎందుకో తెలుసా అండి, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా, సత్య మూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది, అసత్యం పలకగానే లక్ష్మి వెళ్ళిపోవడం మొదలైపోతుంది. అక్కడ ఏమవుతుంది, అసత్యమే చెప్పాలి. కాబట్టి ఏం చేస్తాడు, ప్రారంభం అసత్యం, తీరా వెళ్ళిన తర్వాత 3 గంటలు కూర్చుని ఇంటికి వస్తాడు. పాపం భార్య అలా కూర్చుంటుంది, ఏమండి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారండి అంటుంది. కోటేశ్వరరావు ఉపన్యాసానికి వెళ్ళానే ఓ రోజు రా తప్పకుండా రండి 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 రండి, మీరు రాకపోతే నేను చెప్పలేకపోతున్నాను అంటున్నాడు, అందుకని వెళ్ళానంటాడు. కాబట్టి ఏమైపోయింది అక్కడ అసత్యం, అసలు ఆ కోటేశ్వరరావు అలా అడగడం లేదు. నాకు ఒక తమాషా ఆయన మాట వచ్చి వినపడుతుంటుంది ప్రపంచంలో, నాకు ఎక్కడ నవ్వు వస్తుందంటే ఒక్కొక్కరు నాకు కనపడంటుంటారు, కోటేశ్వరరావు మీ ఉపన్యాసాలకి రాలేకపోయానండి ఏమనుకోకండి అంటారు. నేను అనుకోవడం ఎందుకంటే మా ఇంట్లో పెళ్ళి అయిదేమన్నా వస్తే సంతోషం, రాకపోయినా సంతోషం, నేనేం మీరు రాకపోతే అంటే నేను కించపరిచానని కాదు, ఆ మాట ఎందుకు రాకపోతే అది ఇట్స్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ టు బి ప్లీడెడ్, దానికి పెద్ద ఇదే ఉందండి. ఈశ్వరానుగ్రహం ఉంటే వస్తారు, ఈశ్వరానుగ్రహం లేకపోతే రాలేరు, అంతే భగవత్ సంబంధంలో. కాబట్టి అసత్యముతో మొదలవుతుంది. భార్యకి ఏమంటాడు, అబ్బే కోటేశ్వరరావు ప్రసంగానికి వెళ్ళాను, ఆయన బాధపడుతున్నాడు ఒకసారి రమ్మని అందుకని వెళ్ళానంటాడు. కానీ క్రమంగా తెలుస్తుంది, భార్య ఏడుస్తుంటుంది ఇంట్లో, మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు, డబ్బులు పోతాయి, ఏమీ కాదు నీ మొహం మా నాన్నగారికి పంపించానంటాడు. బుక్కా ఇస్తాడు, భార్య కదా డబ్బా ఇస్తాడు, పిల్లలకి తెలిసిపోతుంది. పిల్లాడు అంటాడు, నాన్న నువ్వు ప్యాకాట ఆడుతున్నావా అంటాడు. లాగి లెంపకాయ కొడతా, నోర్మోయి నీకెవరు చెప్పాడు రా అని క్రౌర్యంతో లెంపకాయ కొడతాడు. మొత్తం అసత్యం, ఎక్కడ జూదశాలలోంచి ఏ రూపంలో కలి ప్రవహిస్తున్నాడు, అసత్య రూపంలో వస్తున్నాడు. కాబట్టి భ్రష్టత్వం వచ్చేసింది అంతే. రెండవదేది పానశాల, తాగగానే పోయేదేది యుక్తాయుక్త విచక్షణ పోయి మదము ప్రవేశిస్తుంది. ఎంత అతివాగుడు మొదలైపోతుందో, అప్పటి వరకు చాలా సౌమ్యంగా ఉంటాడండి, శుకపిక బకరవములు ప్రారంభమైపోతాయి. ఇంకా పుచ్చేసుకున్నాడో, ఒక విర్రి ధైర్యం వస్తుందేమో నాకు స్వానుభవం లేదు, ఇంకా ఒక విర్రివాగుడు మొదలెట్టేస్తాడంతే. ఎందుకంటే నేను ఒక రోజున రైల్లో చూశాను, నాతో వచ్చిన వాళ్ళు చూశారు, ఆ రోజున హైదరాబాద్ వచ్చిన వాళ్ళు నాతో, తుకారాం శర్మ గారు, ఆ తర్వాత కృష్ణప్రసాద్ గారు, వీళ్ళందరూ ఆ రోజున హైదరాబాద్ వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు ఒక ఆయన పీకల మొయ్య తాగేసి పాపం ఇద్దరు బిడ్డలతో ఎక్కిన ఒక స్త్రీని వేధించాడు. నిజంగా సెల్ ఫోన్ ఎవరికో కొట్టేసి ఆవిడికి ఇచ్చి మాట్లాడమన్నాం, ఆ పిల్లలకి ఇచ్చి మాట్లాడమన్నాం. నాకు టిఫిన్ తీసుకొచ్చిన వాళ్ళు పక్క కంపార్ట్మెంట్లో ఉన్నారు, వాళ్ళు కోటేశ్వరరావు టిఫిన్కి రెండని కబురు చేశారు. నేను లేవబోతుంటే అన్నయ్య అని ఆవిడ గబుక్కుని పట్టుకుంది, నేను తెల్లబోయాను. అదేంటి ఈ సంబంధం ఎక్కడ, ఎవరో నాకు తెలియదే అనుకున్నాను. మీరెవరమ్మా అన్నాను, అంటే అన్నయ్య అన్నయ్య మాట్లాడాలి అన్నయ్య అని. నేను ఇలా రాగానే, అన్నయ్య మీరు వెళ్ళిపోతే వీడు ఏం చేస్తాడో, నేను దిగిపోదాం అనుకుంటున్నాను రాజమండ్రిలో, భయం వేస్తోంది అన్నయ్య, మీరు కూడా వెళ్ళిపో, ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను అక్కడ, అన్నయ్య మీరు వెళ్ళకండి అన్నయ్య అంది. అప్పుడు నేను, అమ్మ మీరేం భయపడకండని టిఫిన్ కోసమని మళ్ళీ కబురు వచ్చింది, వీడు ఇంకా రాడేమిటని, అలా కాదు మీరే ఇక్కడికి రండి ఇక్కడ తిందాం అని వీళ్లతో మెల్లిగా మాట్లాడి, అదేంటి చెల్లయ్య నువ్వు వెళ్ళి అక్కడ పడుకో అని చెప్పేసి ఈ 3 బెర్తుల్లో ఉన్న వాళ్ళల్లో ఒకళ్ళ దగ్గరికి ఈవిడిని పంపించి వాడిని ఇక్కడ ఇది తెచ్చి పడుకోవాల్సి వచ్చింది. ఎంత దారుణం అండి, తెల్లవారి లేచేటప్పటికీ మీరు నమ్ముతారా, ఆయనంత పెద్ద మనిషి లేడు. ఎంత పెద్ద మనిషో, ఆవిడ వచ్చి ఎదురుగుండా కూర్చుంది, అన్నాడు విచిత్రం, సికింద్రాబాద్లో దిగిపోయే ముందు, సిస్టర్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఐఎమ్ నాట్ ఇన్ మై ఓన్ మూడ్, నేను రాత్రి లిక్కర్ తీసుకున్నానమ్మా నన్ను మన్నించు అన్నాడు. మదోన్మత్తుడయ్యాడు. ఆ సమయంలో అతను ఏమైనా చేసేస్తాడు, అతనికి తెలియదు ఈ మదం ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు సేవించకూడనిది సేవించి నీ అంత నువ్వు రాక్షసుడు అయిపోతున్నావు, ఈశ్వరుడిచ్చినటువంటి దైవత్వాన్ని నాశనం చేసుకుంటున్నావు, ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, నువ్వు పూజ చేయకపోతే పీడాపోయేది. సారా పట్టుకెళ్ళి శివలింగం మీద మీరు పోస్తారండి. ఈశ్వరుడు హం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత, ఆయన మీద నువ్వు పొయ్యొచ్చా? ఆయనలోకి నువ్వు ఆయన మీద నువ్వు పోస్తున్నావు. పోస్తే ఏమొస్తుంది? ఈశ్వరుని యొక్క దయ ప్రసరించదు, ఈశ్వరుని యొక్క ఆగ్రహము ప్రకటితమవుతుంది. ఏ రూపంలో? మదోన్మత్తుడు అవుతావు. ఆ మదం నిన్ను భ్రష్టుణ్ణి చేసేస్తుంది. అంతే, ఇంటి వీధి ముందుకు వచ్చి పడిపోతావు. మర్నాడు నువ్వు వీధిలోంచి ఎడుతుంటే ఆయనే నిన్ను పడిపోయినవాడు వీధిలో అని చెప్పుకుంటారు. పీనుగుని దింపినట్టు రిక్షాలు దింపి తీసుకెడుతుంటారు ఇళ్లలోకి, సంకల కింద చేతులేసి. ఎంత దారుణం అండి. ఎందుకు? బతుకు బతికినట్ట చచ్చినట్ట. దేని వలన? కేవలం నీ నాడీ మండలకి ఉత్ప్రేరకం కోసమని మనుష్యుడు వై పుట్టి 10 మందికి చెప్పవలసిన వాడివి, బిడ్డలు పెళ్లిళ్ళకు వచ్చేసినటువంటి స్థితిలో నువ్వు ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన ఇది. కలి ఎలా రాగలడో మద రూపంలో వస్తాడు మధ్యశాల నుంచి. అందుకుని నువ్వు పానశాల ఎందు ఉండవచ్చు. ఏమిటి ధైర్యం పరీక్షిత్తుకి? తన వాళ్ళు ఎవరు అసలు అక్కడికి వెళ్ళరు. కాబట్టి నువ్వు పానశాల ఎందు ఉండవచ్చు. మూడవదేది, స్వేచ్ఛా విహరిణి అయిన స్త్రీ. నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది దాని గురించి, అందుకని నేను అసలు ఆ ప్రస్తావన చేయను. నాలుగవది, ఎందుకంటే ఒక పూజ్య భావనతో చూడడానికి అలవాటు పడి ఒక లలితా సహస్రం చెప్పి ఒక సౌందర్యలహరి చెప్పి స్త్రీ అనబడేటటువంటి ఒక పేరు ఎందు ఆడది అన్నదాని ఎందు అమ్మతనాన్ని చూసి ఒక గౌరవం పెంచుకున్నవాడు పురాణ వ్యాఖ్యానం కోసం కూడా తక్కువ చేసి మాట్లాడడం అనవసరం. నేను చేయకపోయినంత మాత్రం చేత మీరు అర్థం చేసుకోలేని వాళ్ళు కారు. అందుకని నేను దాన్ని పరిహరిస్తాను. అందుకని స్వేచ్ఛావిహరిణి అయిన స్త్రీ వలన సమాజము భ్రష్టుపడుతోంది, విషయ సంగలోలుడైపోతున్నాడు. నాలుగవది హింస. హింస అంటే ఏమిటో తెలుసా అండి? హింస అంటే నిష్కారణముగా ఒక ప్రాణి బాధపడితే తాను సంతోషించుట. ఇక్కడ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రాణి హింస అంటే చంపేయడం అని కాదు. అస్తమానం చంపేయక్కర్లేదు. ఇలా చీమల బారి వెళ్తుంటే కూడతారు కొంతమంది, నిష్కారణంగా నిలబడి ఆకులు తుంపేస్తారు. నువ్వు ఆకుని సృష్టించలేదు, నువ్వెందుకు తుంపేయాలి ఆకుని? నిష్కారణ హింస. అన్నిటికన్నా భయంకరమైన హింస ఏమిటో తెలుసా అండి? నోటి మాట.